పదహారు పదిహేడు వచనాలు ఇచ్చి ఉన్నారు, వాటిని చదవాల్సిందిగా కోరుచున్నా.
ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ లార్డ్. చెప్పండి.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మత్తయి సువార్త 19:16-17 వచనాలు చదువుతానండి. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్.
తర్వాత సిస్టర్ సుమన్న సాగర్ 18:19 వచనాలు చదవండి.
యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను.
తర్వాత సిస్టర్ ఎస్తేరు, సిస్టర్ ఎస్తేరు, సిస్టర్ రామచంద్రరావు 400 టీచర్ పోయినట్టు 20:21 వచనాలు చదవాల్సింది చూసి. ఎస్తేరు సిస్టర్, అమ్మా ఎస్తేరు సిస్టర్,
బ్రదర్ బ్రదర్ మ్యూట్ లో ఉండి చదువుతున్నాను. ఓకే బ్రదర్.
ఓకే.
అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు పొదవయేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి నీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్.
అలాగే సిస్టర్ ప్రేమలత, సిస్టర్ సూరిపేట టీచర్ కోఆర్డినేటర్ దయచేసి 22:23 వచ్చినాను.
అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్ సార్.
సిస్టర్ మమత 400 టీచర్ కోఆర్డినేటర్ 24:25 వచ్చినాను.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఉంటె దూరుట సులభమని నీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
అలాగే 26:27 వచ్చినాను బ్రదర్ విక్టర్ పాల్ ట్రైనింగ్ టీమ్ నుంచి.
వందనాలు సార్.
వందనాలు.
యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి గనుక మాకేమి దొరకనని ఆయన అడుగగా. వందనాలు సార్.
అలాగే 28 వచనంను సిస్టర్ వరలక్ష్మి, సిస్టర్ సూర్యప్రద టీచర్
కోఆర్డినేటర్. వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు.
29:30 వచనాలు సిస్టర్ కళ్యాణి ప్రసాద్ ట్రైనింగ్ టీమ్ నుంచి.
నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ప్రైజ్ లార్డ్ సార్.
ప్రైజ్ లార్డ్ అమ్మా. చక్కగా స్టడీ టీమ్ సభ్యులందరూ వారు వారికి ఇచ్చిన వచనాలను స్పష్టంగా చదవడం జరిగింది. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈనాటి స్టడీ లీడర్ గా దైవజనులు మహేష్ అన్న గారు ఉన్నారు, వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నా. అన్న ప్రైజ్ లాడ్ అన్న.
రాజేష్ ప్రైజ్ లాడ్. వాయిస్ వస్తుంది కదా
అన్న? మీ వాయిస్ లౌడ్ అండ్ క్లియర్ అన్న.
థ్యాంక్ యూ బ్రదర్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రత్యేకమైన గ్రూప్ బైబిల్ స్టడీకి ప్రాణపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. స్టడీ టీం సభ్యుడిగా ఉండడానికి ముందుకొచ్చిన 8 మందికి అభినందనలు. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చినండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి, జీవాధిపతి, కనికర సంపన్నుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు అనుగ్రహించిన మరొక విశ్వోదయాన్ని బట్టి, 21వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా అడుగును స్థిరపరచడం కొరకే మీరు మాకిచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి, ఎదుగు చూసిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కలిసి అధ్యయనం చేయడానికి ఇచ్చిన ఈ గురు బైబిల్ స్టడీని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువాని బిడ్డను బట్టి టీచర్స్ మధ్య మీరు వాడుకుంటున్నారు, నాయకులుగా ఏర్పాటు చేసుకున్నారు, మీకు వందనాలు. ఆమో టీచర్ గారిని బలపరచండి. సుమన సాగర్ గారిని మీరు బలపరచండి. ఎస్తేరమ్ను బట్టి మీకు వందనాలు. ప్రేమలత సిస్టర్ మీరు బలపరచండి. మమతా సిస్టర్ని బట్టి మీకు వందనాలు. విక్టర్పాల్ మీరు బలపరచండి. వరలక్ష్మి సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. కళ్యాణం మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజశేషయ్య గారు మీరు బలపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి. మా సంభాషణ అంతా మేలుకరంగా మీరు ఈ ఉద్దేశంతో గ్రంథాన్ని రాయించారు, ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నట్లుగా ప్రభువు మీరు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఇప్పటి వరకు బైబిల్ స్టడీని చక్కగా లీడ్ చేసిన రాజేశ్వర గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఆల్రెడీ వాక్యాన్ని స్పష్టంగా ఏ దోషాలు లేకుండా చదివారు. తర్వాత చదివిన వాక్యాన్ని సొంత మాటలో చెప్పాలి. నెక్స్ట్ గైడ్ లైన్స్ లో చదివిన వాక్యాన్ని సొంత మాటలో చెప్పాలి. సో సొంత మాటల్లో చెప్పడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మనకున్న ఆ టైం కన్స్ట్రైన్ బట్టి మనం కుదించుకోవాల్సి వస్తా ఉంది. చదివారు, చదివిన తర్వాత స్టడీ టీమ్ సభ్యులు చదివిన వాక్యం వారే మరలా ఆ వాక్యాన్ని సులభ భాషలో సొంత మాటలో చెప్పేటట్లుగా ప్రోత్సహించాలి. సో మీ ఓన్ లాంగ్వేజ్ లో చెప్పాలన్న మాట దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం తీసుకోవడం మంచిది, కానీ సమయం సరిపోదు. అందుకోసం మీరు కొంచెం సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నా. 16-17 వచనాలు హామో టీచర్ గారు.
ఇక్కడ ఇదిగో ఒకడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఒకడు అంటే ఆయన యవనుడు, అధికారి, తన ధనవంతుడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి తాను వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి తాను రావడం మాత్రమే కాదు, ముందుగా యేసుప్రభు వారిని ఆయన బోధకుడు అని ఎరిగినటువంటి వాడు, మంచి బోధకుడు, సద్బోధకుడు అని చెప్పి ఎరిగినవాడిగా వచ్చేసి తన హృదయంలో ఉన్నటువంటి వాంఛ ఏంటి అంటే, నేను పరలోక రాజ్యానికి పోవాలి, నేను పరలోక రాజ్యానికి పోవాలంటే నేను ఎటువంటి మంచి పని చేయాలి అని చెప్పి యేసయ్యను తను అడగటం అనేది 16వ వచనంలో నాకు అర్థమైంది సార్. తర్వాత 17వ వచనం 2వ భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారంటే, తనతో మంచి అని చెప్పిన సమాధానం ఏంటంటే, మంచి కార్యం, మంచి పనిని గురించి నన్ను ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని చెప్పి యేసు ప్రభు వారు ప్రశ్నిస్తాడు. మంచివాడు ఒక్కడే అని చెప్పి చెప్తారు. ఆ మంచివారు ఒక్కరే ఒక్కరే అనే ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో యేసుప్రభువే మంచివాడు అని అత్త యేసుప్రభు వారు చెప్పుకోలేదు నేను మంచివాడినని. నీవు జీవంలో ప్రవేశించాలంటే నీవు ఆజ్ఞల్ని నువ్వు పాటించాలి, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని చెప్పి యేసుప్రభు వారు చెప్తాడు. తర్వాత యేసుప్రభు వారిని ఏంట ఆజ్ఞలు అని చెప్పి యేసుప్రభు వారిని తిరిగి అడుగుతారు. ఇది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్.
ఎస్ బ్రదర్, మీకు ఏం అర్థమైందో చెప్పండి అని నేను గైడ్ లైన్స్ చెప్పలా, మళ్ళా మళ్ళా రిపీట్ చేస్తున్నాను. గైడ్ లైన్స్ ఏంటంటే సొంత మాటల్లో ఆ వాక్యాన్ని చెప్పడం. మీరు ఎప్పుడైతే ఉన్న వాక్యాన్ని సొంత మాటలో చెప్పగలుగుతారో అప్పుడు మీకు ఆ వాక్యం అర్థమైందని మేమంతా అర్థం చేసుకోగలుగుతాం. మీరు మోరోవర్ మీకేం అర్థమైందో చెప్పడానికి ట్రై చేశారు, ఏం అర్థమైందో చెప్పండి అని అడగట్ల, ఆ వాక్యాన్ని సొంత భాషలో చెప్పండి అని అన్నాం. అది చెప్పగలిగితే మీకు అర్థమైందో అర్థం కాలేదో కొంత మాకు అర్థం అవుతుంది, అంతవరకు సరిపోతుంది. బాగా చెప్పారు కానీ సొంత మాటలో చెప్పాలి అన్నదాన్ని గమనించండి. నెక్స్ట్ 18-19 సుమనా సాగర్ గారు.
నరహత్య, మనిషిని మనిషి చంపుకోవటం, వ్యభిచరింపవద్దు, వ్యభిచారం అక్రమ సంబంధం, అనైతిక శరీర సంబంధాలు కలిగి ఉండడం, దొంగిలవద్దు, అది పెద్దదే కాని చిన్నదే కాని దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం ఇతరుల మీద అబద్ధంగా ప్రమాణం చేయడం కాని రుజువుపరచడానికి సాక్ష్యం చెప్పడం కాని, తల్లిదండ్రులను సన్మానింపు, సన్మానించటం అని అంటే గౌరవించడం లేదా ఆదరించటం, ఇవి ఆజ్ఞలు అని వివరించడం జరిగింది. అంతేకాకుండా మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని అంటే మన తోటి వారిని కూడా ప్రేమించడం అనేటటువంటిది ఇక్కడ ఆజ్ఞలుగా చెప్పబడ్డాయి.
అట్లాగే దయచేసి గమనించండి, మీ వాక్యాలు చెప్పేసి మీరు అక్కడ ఆగిపోవద్దు. నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే సొంత భాషలో చెప్పిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాట్లాడతాం. అంటే లేనిది కలిపినా, ఉన్నది తీసేసినా, ఉన్న వాక్యానికి వేరే అర్థం చెప్పిన దాన్ని మీరు చెప్పాలి. సో చాట్ బాక్స్ లో పార్టిసిపెంట్ చెప్పాలి, స్టడీ టీం పక్క వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద మీరు మాట్లాడాలి. కాబట్టి మీరు వాటి మీద కూడా శ్రద్ధ వహించాల్సిందిగా మనవి చేస్తున్నాను. చక్కగా చెప్పారు సుమనా సాగర్ గారు, కానీ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళారు, బాగుంది. 20-21 వచనాలు ఇస్తారమ్మా. ఇస్తే రామచంద్ర గారు
యేసుప్రభు 18-19 వచనాలు చెప్పినప్పుడు ఇక్కడ యవనుడు ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాను నేను, ఇక నాకేం తక్కువ ఉన్నది అన్నట్టుగా యేసుప్రభు వారిని మరి అడిగినట్టుగా చూస్తున్నాం ఇక్కడ తెలుపబడింది. అందుకు యేసుప్రభు వారు అతనితో ఇలా చెప్తున్నారు, నీవు పరిపూర్ణుడవగుటకు మరి కోరిన ఎడల పోయిన ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను.
22-23 వచనాలు ప్రేమలత గారు, సూర్యపరి టీచర్స్ కోఆర్డినేటర్.
అయితే 20-21 వచనాలను బట్టి ఇక్కడ అయితే ఆ యవనుడు ఎక్కువ ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని బాధపరచు వెళ్లిపోయిండు అని ఇక్కడ ఉంది సార్. 23 యేసు శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సులభం కాదని ఖచ్చితంగా చెప్తున్నట్టుగా ఇక్కడ ఉంది సార్. ప్రైజ్ ది లార్డ్.
yes, amma, thank you. 24-25 మమతా జానే గారు.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.
అమ్మా ప్రైజ్ ది లార్డ్.
ముందు వచనాల్లో మరి ధనవంతుడైన అధికారి వచ్చి పరలోక రాజ్యం గురించి అడిగినప్పుడు యేసుప్రభు వారు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టము అని చెప్తూ శిష్యులకి చెప్తూ ధనవంతుడి కంటే మరి ఆ యూదయ ప్రాంతంలో పెద్ద జంతువు ఉంటే ఆ ఉంటే అయినా తుదికున్న చిన్న రంధ్రంలో నుంచి ప్రవేశించగలుగుతుందేమో, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టమని చెప్పారు. అప్పుడు శిష్యులు ఎంతో మరి విస్మయం ఉంది, మరి అట్లా అయితే ఎవరు రక్షణ పొందగలరు, ఎవరు ముక్తి పొందగలరు అని అడిగారు.
సార్, యేసు ప్రభు వారు పైన మాటలు మాట్లాడుతూ ఇది మనుషులకు సాధ్యపడదు కానీ నాకు అన్ని సాధ్యమే అని చెప్పారు. అలాగే పేతురు గారు ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న ఏంటంటే, మేము అన్ని వదిలేసి మీతో పాటు మేము వస్తాం కదా, మాకేమి దొరుకుతుందని యేసు ప్రభు వారిని అడుగుతున్న సందర్భం సార్.
బాగుంది. ఏమి సందర్భం అంటే ఇది సందర్భం అన్నారు. సొంత భాషలో చెప్పమంటే మీకు సొంత భాషలో చెప్పారు. 28 వరలక్ష్మి గారు.
ప్రైజ్ లార్డ్ సార్. 27 దానికి సమాధానంగా 28 వచనంలో చెప్తున్నాడు ప్రభు వారు. ఏంటంటే ప్రపంచ పునర్జన్మలో అంటే పుట్టినోట్లో చూసినట్టయితే పునఃస్థితి స్థాపన మందు అని ఉంది బ్రదర్. అంటే సమస్త సృష్టిని నూతన పరిచే దినములలో ఆ యేసు ప్రభు సింహాసనం మీద ఆసీన కూర్చున్నప్పుడు ఆయన శిష్యులకు కూడా 12 సింహాసనం మీద ఆసీనులాగా చేసి వాళ్ళు కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చే అధికారాన్ని ఇస్తున్నట్టుగా ఇక్కడ అర్థమైంది బ్రదర్.
29:30 కళ్యాణి అమ్మ.
ఇరవై ఎనిమిదో వచనంలో శిష్యులు అడిగినటువంటి మాటకు మరి ప్రభు చెప్తున్నటువంటి మాటలు, నా నామం నిమిత్తము అన్నదమ్ములను అక్క చెల్లెళ్లను తల్లిదండ్రులను పిల్లలను మరి భూములనైను ఇండ్లనైను విడిచిపెట్టిన ప్రతి వాడు నూరంతలుగా పొందును, మరి ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు అని 29 వచనం సార్. మరి 30 వచనం వచ్చి, మొదటి వారు అనేకులు కడపటి వారగుతారు, మరి కడపటి వారు మొదటి వారుగా అవుతారని ఇక్కడ చెప్పారు సార్.
ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. వాక్యాన్ని సొంత భాషలో చెప్పమన్నప్పుడు కూడా చక్కగా చెప్పగలిగారు. నెక్స్ట్ మనం చెప్పిన వాటిల్లో అభ్యంతరాలుంటే ప్రేమపూర్వకంగా దిద్దుబాటు చేయటం, అభ్యంతరాలను దిద్దుబాటు చేయటం ఈ ప్రయత్నం స్టడీ టీంలో ఉన్నవారు తప్పకుండా చేయాలి. పార్టిసిపెంట్స్ కూడా మీరు చాట్ బాక్స్ ద్వారా మీ అభ్యంతరాలు ఏంటో మీరు ఆ ప్రేమ భాషలో తప్పకుండా తెలియజేయచ్చు. మాట్లాడతారా, చదివిన వాక్యాలు ఏమైనా వదిలేశారు అన్నా మాట్లాడండి, కలిపేశారు అన్నా మాట్లాడండి, ట్విస్ట్ చేశారు అన్నా మాట్లాడండి.
సార్ సుమన్న మేడం గారు అక్కడ ఆజ్ఞలు చెప్పారు, కానీ ఆ ఆజ్ఞలు ఎవరు మాట్లాడారో యేసు మాట్లాడిన ఆ యేసు గురించి అక్కడ మెన్షన్ చేయలేదు.
చక్కటి మాట, యేసయ్య చెప్పారు అన్న మాట కవర్ కాలేదు. బాగుంది విక్టర్పాల్. ఇంకేమన్నా అట్లాగే చెప్తారా? సాధారణంగా ఏమవుతుందంటే నా తప్పులు నాకు తెలియదు, నా తప్పులు నన్ను చూసిన వాళ్ళు చెప్పాలి. అందుకోసం ఈ బైబిల్ స్టడీలో ఒక మంచి ప్రయత్నం ఏంటంటే బాగున్న విషయాన్ని అప్రిషియేట్ చేస్తాం, చిన్న చిన్న పొరపాట్లు జ్ఞాపకం చేస్తాం, వాళ్ళు దిద్దుబాటు చేసుకోగలుగుతారు. అది మేలు కూడా. అంతే తప్ప నా వాక్యంలో వీళ్ళు వేరు పెట్టారు, నా వాక్యంలో తప్పెత్తారు అట్లా చూడకూడదు. మన బైబిల్ స్టడీలో కలిసి నేర్చుకుంటున్నాం. ఇంకేమైనా మాట్లాడతారా అండి?
బ్రదర్ ఫస్ట్ 16-17 వచనాల్లో బ్రదర్ గారు అంటే అక్కడ లేని వచనాలు సద్బోధ కూడా కొన్ని వచనాలను వాడడం జరిగింది బ్రదర్.
మీ వాయిస్ లోలో ఉంది వరలక్ష్మి గారు, కొంచెం బాగా లో అనిపిస్తుంది.
16-17 వర్సెస్ లో బ్రదర్ గారు అక్కడ లేని వాటిని కొన్నిటిని మాట్లాడినట్టు అనిపించింది బ్రదర్.
చెప్పండి.
సత్పురుషుడు అని కొన్ని వాడాడు బ్రదర్ అక్కడ, అధికారి అని వాడాడు అక్కడ లేదు అక్కడ ప్రస్తుత వాక్యంలో.
సత్పురుషుడు అన్న మాట ఇక్కడ వాడలేదు, ఆయన వాడారు. ఆయన చెప్పిన అంటే చాలా చక్కగా చెప్పారు హాము టీచర్ గారు. ఒకడు అంటే ఎవరు, మిగతా వాక్యాల్లో యవనస్తుడు, ధనవంతుడు, అధికారి, బాగుంది వివరణ. కానీ ఆ ఒకడు అన్నదాన్ని వివరించడానికి ప్రయత్నం చేశారు, బాగుంది. మనం ఇక్కడ వివరించండి అనలేదు కాబట్టి దాన్ని మనం నేను ఐడెంటిఫై చేశాను. అది కాకుండా ఇంకేమన్నా చెప్పండి, ఇంకేమన్నా
మాట్లాడతారా? సార్ లాస్ట్ లో మాట్లాడిన కళ్యాణ్ ప్రసాద్ మేడం గారు సొంత మాటలో చెప్పలేదు అనిపించింది సార్, వాక్యం ఉన్నది ఉన్నట్టు చదివారు అనిపించింది.
రెండోసారి చదివి చెప్పారు తప్ప సొంత మాటలో చెప్పలేదు. చాలా చక్కగా చెప్పారు విక్టర్పా. కళ్యాణమ్మ గారు మరీ మరీ ఎక్కువ సార్లు ప్రస్తావించారు. ఓకే, శామ్యుల్ అంటాడు, విక్టర్పాల్ అంటాడు, కళ్యాణం చదువుకుంటూ పోయింది అంటున్నారు. ఓకే, ఇంకేమైనా చెప్తారా? త్వరగా త్వరగా చెప్పాలి. దీవెన దైవ ప్రసాద్ గారు చిత్తూరు 16-17 వచనాల్లో హాము టీచర్ గారు సొంత మాటల్లో చెప్పలా వివరించారు. అవును, మాట్లాడుకున్నాం. అలాగే 19 వచ్చిన వారిది అసుమనా సాగర్ గారి కోసం రాజా రమేష్ అట్కానిషేల్ అంటాడు, ఆ తల్లినైనను అనే పదాన్ని చదవలేదు. 29 ఎవరిది వాక్యం? కళ్యాణి అమ్మది. అమ్మ చదువుకుంటూ పోయిన దాంట్లో తల్లినైనను అన్న మాట చదవలేదట. తల్లి మనసు కదా, వదిలిపెట్టాలన్న మాట కష్టం అనిపించి చదివి ఉండదు. గుడ్ అబ్జర్వేషన్. శాంతిరాజు గారు మీరు ఏ వచనం మీద మాట్లాడుతున్నారో మాట్లాడితే కనీసం ఆ వచనం ఎవరిదో అలా చెప్పగలుగుతాం. మీరు మెసేజ్ పెడితే ఆ వచనం లేకుండా పెడితే ఏం అర్థం కాదు. ఆ మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు అన్నాడు. ఎక్కడది? 17 వచనంలోనే. ఈ పాయింట్ మిస్ చేశారనా లేకపోతే ట్విస్ట్ చేశారనా? ఏం మాట్లాడుతున్నారండి శాంతిరాజు గారు? కొంచెం దేవదూతలం కాదు, అర్థమయ్యే భాషలో మెసేజ్ పెట్టండి. తర్వాత దీవెన దైవ ప్రసాద్ గారు చిత్తూరు, చిన్న పెద్ద దొంగతనం అన్నారు 18-19 వచనాలు. సుమనా సాగర్ గారు సిస్టర్ కూడా చక్కగా వివరించారు. దొంగలించవద్దు అన్నా కదా, చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అన్నారు. ఇవేం పొరపాట్లు కాదు, మీ అబ్జర్వేషన్స్ అంతే. సరే, 20-21 వచనాల్లో ఎవరిది? ఇది ఎస్తేరమ్మది. ఎస్తేరమ్మ కూడా చదువుకుంటూ వెళ్ళిపోయిందట అట్లాగే అని అంటారు దీవెన దైవప్రసాద్ గారు. విజయరాజరత్నం గారు అంటున్నారు 26 వచ్చిన విక్టర్పాలు. మంచిదమ్మా, ఈయన అందరికి వంకలు పెడతాడు, ఆయన తప్పేమన్నా ఉంటే చెప్తే బాగుంటది. 26 వచనంలో నాకు సాధ్యం అన్నారు, అక్కడ దేవునికి అని ఉన్నది సార్. ఓహో, నా దేవునికి సాధ్యం అంటే యేసయ్య నాకు సాధ్యము అని అన్నాడని చెప్పారు. గుడ్ అబ్జర్వేషన్ అమ్మా, బాగుంది. దీవెన దైవ ప్రసాద్ గారు 24 వచనం మీద మాట్లాడుతున్నారు. ఎవరిది 24 వచనం? మమతా జానీ గారు. మమతా జానీ గారు యూదాలో పెద్ద జంతువు ఏమన్నారు, పెద్ద జంతువు ఒంటి అన్నారు. అది చక్కటి మాట, అక్కడ ఉన్న పెద్ద జంతువు అన్నమాట చక్కటి మాట. అది మీకెందుకు కరెక్షన్ చేయాలనిపించింది నాకు అర్థం కాలేదు, కానీ అబ్జర్వేషన్ బాగుంది, ఆవిడ చెప్పడం కూడా బాగుంది. తర్వాత సుశీలగా, బట్ మీనింగ్ సత్పురుషుడు జీజస్ హే. అట్లాగే అమ్మా, అద్భుతంగా చెప్పారు. ఎఫ్రాయిన్ ఆర్ 27 వచనం. విక్టర్ పాల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. 27 వచనం నుంచి నాకు అన్ని సాధ్యమే అని చెప్పారు, కానీ దేవుడికి అన్ని సాధ్యమే అని ఆ మాటే మాట్లాడుతున్నారు. ఆ మాటే మాట్లాడుతున్నారు. ఓకే, బాగుంది. 29 వచనం కళ్యాణమ్మ వివరిస్తూ 28 వచనం ప్రశ్నకు సమాధానం అన్నారు, కాని చాలా చక్కటి అబ్జర్వేషన్. ప్రశ్న 28 లేదు, 27 ఉంది. 27 ప్రశ్న ఉంది, 28లో ప్రశ్న లేదు, 27లో ప్రశ్న అన్నారు. బాగుందమ్మా. దీవెన దైవప్రసాద్ గారు 100 అంతలు అని చెప్పారు. 8 అసలు 8 ఎందుకు వచ్చింది ఇక్కడికి? 29 ఆహా 29 వచ్చిన మీద మాట్లాడుతున్నట్టున్నారు. 29 వచ్చినంలో 100 రెట్లు 100 రెట్లు అని ఉంది. 100 అంతలు 100 రెట్లు వేసమ్మా. చాలా మంచి అబ్జర్వేషన్. 100 రెట్లు వేరు, 100 అంత వేరు. 100 అంత అంటే 100%, 100 రెట్లు అంటే 100 టైమ్స్. గుడ్ అబ్జర్వేషన్, బాగుంది. మీరు పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా వింటేనే మీరు ఇక్కడ ఏమన్నా స్పందించగలుగుతారు. లేదా నా 2 వాక్యాలు చెప్పేశాను, నా పని అయిపోయింది, మళ్ళీ నడిపించినప్పుడు అప్పుడు మేలుకుంటాను, అలా ఉండకూడదు. మీరు పక్క వాళ్ళకి మేలు చేసేవారిలాగా, పక్క వాళ్ళ దగ్గర తీసుకునేవారిలాగా మీరు ఉండాలి. సరిపోద్ది, సొంత మాటల్లో చెప్పిన దాని మీద మీ అభ్యంతరాలు కూడా చెప్పగలిగారు. తర్వాత మనం నెక్స్ట్ ప్రశ్నలకు వెళ్ళిపోతున్నామండి. ప్రశ్నలకు వెళ్తున్నాం, ప్రశ్నలు సమాధానాలు. ఇక్కడ మనకున్న నోట్ ఏంటంటే, ఆరోగ్యకరమైన మేలు చెయ్యి ప్రశ్నలు మాత్రమే అడగాలి. క్వశ్చన్ మార్క్ పెట్టి ఏ జరిగినా క్వశ్చన్ అయిపోద్ది, ఆ క్వశ్చన్ తీసుకోం. మీరు అది ఉపయోగపడే ప్రశ్నలు అయితే తప్పకుండా డిస్కషన్ పెడతా. ఆ సందర్భానికి సంబంధం లేని ఇతర ప్రశ్నలు తీసుకోకూడదు అని రాసుకున్నాం కాబట్టి మీరు బాధపడ్డా నేనేం చేయలేను, నేను మాత్రం తీసుకోలేను, గైడ్లైన్స్ ఒప్పుకో. రైట్ అండి, ప్రశ్నలకు వెళ్దాం, చర్చకు వెళ్దాం. వరుసగా వచ్చిన వెంబడి వచ్చిన డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది కాబట్టి 16, 17 వచనాల్లో హాము టీచర్ గారు ఏమైనా మాట్లాడేది ఉందా, మేము ప్రశ్నలు తీసుకోవచ్చా?
సార్ ప్రైజ్ ద లార్డ్. సార్ ఈ 16, 17 వచనాలు నేను వేరే పుస్తకంలో మార్క్ సువార్త, లూకా సువార్త చదివాను కనుక ఒకేసారి అలాగూ చెప్పాను సద్బోధకుడు అని చెప్పి. ఒకవేళ 16, 17 వచనాల్లో ఏమన్నా ప్రశ్నలు అడిగితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా సార్.
మంచి మాట. ఈ ఒక్క మత్తయి సువార్తే కాదు, అన్ని సువార్తల్లో అన్ని కామెంటరీల్లో ఏముందో చదవాలి. అది ఇంకా మంచి బైబిల్ స్టడీ అవుతుంది. అవగాహనతో నేను అన్నాను, మీకేమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి, నేను చెప్తాను అని సహోదరులు హాము టీచర్ గారు అనగలుగుతున్నారు. ఏమైనా స్టడీ టీం 16, 17 వచనాల్లో మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు. అలాగే చాట్ బాక్స్ లో పార్టిసిపెంట్స్ కూడా ఛాన్స్ ఉంది, మీరు కూడా తప్పకుండా మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే సంధించవచ్చు. ఏమి లేకపోతే స్టడీ టీం వాళ్ళు ప్రశ్నలు ఏమి లేవండి, నాకని మీరు వరుసగా మాట్లాడినా బండి ముందుకు వెళ్తారు. మీరు కామ్గా ఉంటే ఏం అర్థం కాదు.
బ్రదర్, 17వ వర్స్ లో మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు అనేసి అంటాడు కదా బ్రదర్, ఎందుకు అలా అన్నాడు?
మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు అని అలా ఎందుకు అన్నాడు వరలక్ష్మి గారు? ప్రశ్న మీకేమైనా అర్థమైందా హాము టీచర్ గారు, ఏమైనా మాట్లాడతారా?
ప్రైజ్ సార్. ప్రైజ్ సార్. ఇక్కడ ఆ విధంగా తాను అడగటానికి మంచి కార్యం నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఆ యొక్క ప్రభు ఆయన క్వశ్చన్ వేయడానికి కారణము ఏంటి అంటే, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు అని చెప్పి తాను యేసు ప్రభు వారు ప్రశ్నించాడు. ఆ ప్రశ్నిస్తూనే మళ్ళీ సమాధానం కూడా మంచివాడు ఒక్కడే అని చెప్పి సమాధానం కూడా ఇచ్చారు కదా, అక్కడే ఇచ్చాడు కదా. మంచివాడు ఒక్కరే అంటే యేసు ప్రభు మాత్రమే మంచివాడు, దేవుడు ఒక్కడే మంచివాడు అని చెప్పి మళ్ళీ సమాధానం, ఆ ప్రశ్నకు సమాధానం వెంటనే అక్కడ దేవుడు ఇచ్చాడు గనక అది నాకు అర్థమైంది సార్. ప్రైజ్ లార్డ్ సార్.
ఎవరైనా స్టడీ టీం వాళ్ళు ఇందులో మాట్లాడొచ్చండి, మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ఆయన ఎందుకు అన్నారు అని అడుగుతున్నారు. అందుకే నేను ఎందుకు మిమ్మల్ని చెప్పమన్నానంటే అది అంత సూటబుల్ ప్రశ్న అనిపించలేదు, అంత మేలు చేసే ప్రశ్న అనిపించలేదు. అయినా ఏమైనా స్పందిస్తా, మొదటి ప్రశ్ననే మనం వద్దు అని అనుకుంటా ఏమన్నా మాట్లాడితే మాట్లాడమని అంటున్నారు.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.
సుమన సాగర్ గారు, ఎస్ అమ్మా.
అయితే ఇక్కడ 16వ వచనంలో ఇందాక బ్రదర్ గారు చెప్పినట్టు మార్కు సువార్తలో అక్కడ సద్బోధకుడు అని ఉంటుంది, మంచి బోధకుడు, గుడ్ టీచర్. అయితే మంచి బోధకుడు అన్నటువంటి మాటకు, మంచి బోధకుడు అంటే అన్ని మంచి కార్యాలే చేస్తాడు కాబోలు అని, మంచి కార్యంను గూర్చి యేసు ప్రభుని ఈ యవనస్తుడు అడుగుతున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ ఆ మంచి బోధకుడా, సద్బోధకుడా అనేటటువంటి ప్రశ్నకే మనం 17వ వచనంలో మంచివాడు ఒక్కడే అనేసి యేసు ప్రభు జవాబిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అసలు ఆయన అడిగిన ప్రశ్న ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను అనే దానికి ఈ వచనంలో జవాబు మాత్రం మంచివాడొక్కడే అనే సమాధానము యేసు ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి మంచివాడిని మంచి కార్యముల గురించి అడుగుతున్నాననేసి యవనస్తుడు అనుకుంటున్నాడని నాకు అర్థం అవుతుంది సార్.
ఇక్కడ ఎక్కువ టైం తీసుకోవడం మంచిది కాదు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోకుండా ముందుకెళ్ళిపోతున్నాను. మార్కు సువార్తలో ఉన్న మాట కంటే కూడా లోకాసువార్తలో ఉంది. లోకాసువార్త 18:19 సద్బోధకుడా అన్నాడు. 19 సత్పురుషుడని యాల చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. మంచివాడొక్కడే అన్న సమాధానం బాగుంది. ఆయన అడిగిన ప్రశ్న మంచి కార్యము అనుకో దానికోసమే కాదు, కాని సంబోధనే సత్పురుషుడా అని సంబోధించాడు. నన్నెందుకు సత్పురుషుడు అని అంటున్నావు అని ప్రభు మాట్లాడుతున్నారు. అక్కడ రాయబడ మాట, నేను సత్పురుషుడని అలా చెప్పుచున్నావు. ఇక్కడ వరలక్ష్మి గారు మీకేమన్నా మేము క్లారిటీ ఇవ్వగలిగామా?
అంటే అక్కడ దేవుడు గురించే చెప్తున్నట్టుగా
రైట్ అమ్మా. ఇక్కడ ఇంకొక మాట ఏమంటారంటే, ఇక్కడ ఈ వచ్చిన హాము టీచర్ గారు మాట్లాడాలి. మీరు ఆల్రెడీ మిగతా సువార్తలో కూడా చదివారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సత్పురుషుడా అన్న సంబోధన ఒప్పుకోలేదు. అంటే ఆయన సత్పురుషుడు కాదనా హాము టీచర్
గారు? ప్రైజ్ లార్డ్ సార్ ఈ గ్రీక్ ఆయన సత్పురుషుడే సార్. సత్పురుషుడా ఆయన ఇప్పుడు గ్రీక్ భాషలో డిడాస్కల్ అనే అర్థం ఇచ్చేదిగా ఉంది. దాన్ని గురువు అని, బోధకుడు అని, టీచర్ లేక మాస్టర్ అని అర్థం. ఎగతే అంటే దీని అర్థం ఏంటంటే మంచి లేక ఉత్తమమైన అని అర్థం. కాబట్టి ఆయన బోధకుడా లేకుంటే సద్బోధకుడా, సత్పురుషుడా అని యవనస్తుడు తనకు సంబోధించి మాట్లాడే విషయంలో తాను యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టుగా ఇక్కడ ఏం లేదుగా సార్. ఆయన నేను బోధకుణ్ణి కాదు అన్నట్టుగా తనకు తాను మాత్రం నేను బోధకుణ్ణి లేకుంటే సత్పురుషుణ్ణి అని చెప్పి యేసుప్రభు వారు చెప్పుకోవటానికి తాను ఇష్టపడ్డ గనక ఆటోమేటిక్ గా తాను అది ఆ లక్షణాలు తనలో ఉన్నాయి, ఆయన దేవుడు గనక అది ఆయన యాక్సెప్ట్ చేసినట్టే నాకు అర్థమవుతుంది సార్.
ఆయన యాక్సెప్ట్ చేసినట్టే మీరు అంటారు. నేను అడిగిన ప్రశ్న సేమ్ ప్యాసేజ్ లూకాసు వార్త 18:19 నుంచి అడిగాను. అక్కడ ప్రభు అన్నమాట 19 యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. కాబట్టి ఆయన ఏమైనా నన్నెందుకు సత్పురుషుడు అంటున్నావు, దేవుడే కదా సత్పురుషుడు, నన్ను అనకూడదు అలాగా అని అన్నట్టుగా అనుకోవాలా అని అడిగాను నేను
సార్. ఇక్కడ
ఎవరైనా మాట్లాడతారా స్టడీ టీమ్? మీరు చెప్పారు, మీరు చెప్పింది అర్థమైంది. ఇంకా ఏమైనా బెటర్ గా చెప్తే చెప్పండి, రిపీటేషన్ వద్దు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం.
నాకు తెలిసింది చెప్తా సార్?
చెప్పమ్మా.
నేను సత్పురుషుణ్ణి ఎలా చెప్తున్నావు అని అంటే యేసు తన దైవత్వాన్ని తిరస్కరించడం లేదు, కాని ఆ వ్యక్తి నీవు దేవుడవు అందుకే నేను నిన్ను మంచివాడని
అన్నానని చెప్పే అవకాశాన్ని ఆయన అతనికి ఇచ్చినట్లుగా నాకు అర్థమైంది సార్.
బాగుందమ్మా, మీ ఆలోచన బాగుంది. ఆ వ్యక్తి యేసయ్యను దేవుడు అని సంబోధించినట్టమ్మా ఈ మాటలో.
మంచివాడు ఒక్కడే, మరి దేవుడు తప్ప మంచివారెవరు లేరు కదా అని అన్నప్పుడు యేసుప్రభు మరి తన దైవత్వాన్ని తిరస్కరించడం లేదు కానీ ఆ వ్యక్తి అంటున్నటువంటి మాట, నీవు దేవుడవు అందుకే నేను నిన్ను మంచివాడని అన్నాను అని చెప్పే అవకాశాన్ని ఆయన అతనికి కల్పించినట్టుగా నాకు అర్థమైంది
సార్. విక్రపాల్ మాట్లాడతావా?
సార్ మాట్లాడతా సార్. నేను సజీవవాహినిలో చదివాను సార్ ఇలా. అక్కడ యేసుప్రభుల వారు తనను సద్బోధకుడని ఒప్పుకుంటూ అలాగే అతను యేసుప్రభుని ఒక మనుషునిగా అంటే బోధకుని వరకే చూడకుండా యేసుప్రభు యొక్క ఆయన మాట్లాడుతున్న మాటలు బోధ అన్ని కూడా కేవలం మనిషిగానే అతను చూడకుండా ఉండడానికి అక్కడ మాట్లాడుతూ రోమపత్రికలో కోట్ చేశారు సార్. రోమపత్రికలో ఏముంటుందంటే అందరూ పాపం చే ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు అన్నట్లు మనిషి సద్బోధకుడు లేకుంటే సత్పురుషుడు అంటే మనుషులను బట్టి మాట్లాడుతున్న మాటగా అది అక్కడ ఆయన యొక్క కోణంలో ఉంది సార్. కానీ యేసుప్రభుల వారు తన యొక్క దైవత్వాన్ని అక్కడ వెల్లడిపరుస్తూ అతను దేవుడు అన్న మాటను కూడా ఇంటెన్షన్ గా మాట్లాడుతున్నట్టు సజీవంగా రాయబడింది సార్. ప్రైజ్లాడ్
సార్. చాలా చక్కగా కళ్యాణమ్మ అన్న మాట అట్లాగే విక్రపాల అన్న మాటతోటి సజీవ వాహినిలో వారు కూడా అలాంటి అభిప్రాయాన్ని చెప్పారు. ఈ మాటని ఆధారం చేసుకుని యేసయ్య సత్పురుషుడు అని నన్ను ఎందుకు అంటున్నావు, దేవుడే సత్పురుషుడు అన్నాడు కాబట్టి యేసయ్య సత్పురుషుడు కాడు అని వాళ్ళు మాట్లాడతారు. కానీ దాని అర్థం ఏంటంటే సత్పురుషుడు దేవుడు మాత్రమే, నువ్వు నన్ను సత్పురుషుడు అన్నావు నేను దేవుణ్ణి అని భావించి అన్నావా అని దాని భావంగా సజీవ వాహినిలో చదువుతున్నావు. యేసు తాను మంచివాడు కాడు అనడం లేదు, అందరూ పాపం చేశారు అని బైబిల్ చెప్తుంది. యేసు తన సొంత శిష్యులు కూడా చెడ్డవారు అన్నాడు. దేవుడు ఒక్కడే మంచివాడని, యేసు అవతార మూర్తి అయిన దేవుడే గాని మానవ మాత్రుడు కాడు, కాబట్టి ఆయన మంచివాడని అంటే దేవుడని ఆ యువకుడు గ్రహించేలా అతని కొంత జ్ఞానోదయం అవసరం. అంటే యేసు నిజంగా పూర్తిగా మంచివాడై ఉంటే ఆయన దేవుడై ఉండాలి, ఆ యువకుడికి ఈ సంగతి తెలియాలి, తర్వాత యేసు జీవానికి మార్గముగా దేవుని ఆజ్ఞలను చూపించాడు. అంతే, యేసు నేను సద్బోధకుడిని కాదు అని చెప్పట్లేదు గాని సద్బోధకుడా అన్న మాట దేవుడికి వర్తించేది, ఆయన మాత్రమే మంచుడు. కానీ నువ్వు నన్ను అలాగనేసావు, నేను దేవుణ్ణి అని నీకేమైనా అర్థమైందా అని యేసుక్రీస్తు ప్రభు అడిగిన ప్రశ్నకు అర్థం. ఇక్కడ సత్కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు అక్కడే అన్న మాట లూకాసు వార్తలు బాగా కనెక్ట్ అవుతుంది. ముందుకెళ్దాం. ఏమైనా నా ప్రశ్నే కాబట్టి నేను మిమ్మల్ని మళ్ళీ సమాధానం అడిగేది లేదు. ఇక్కడ కొంత సహాయం చేయడానికి చాట్ బాక్స్ లో ప్రయత్నం చేస్తున్నారు. ఎఫ్రాయిం అంటాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు అయినా స్థాపించగలరా అని ఆయన చెప్పాడు. ఆయన పాపం లేనివాడు, ఆయనే నిత్యజీవం ఇచ్చేవాడు. బాగుంది. విజయలక్ష్మి గారు అంటారు, ఆయన మంచి క్రియలు చేస్తున్నాడు కాబట్టి దైవత్వాన్ని గుర్తించాడు అని అంటున్నారు. బాగుంది. సుసన్న కిరణ్ గారు, ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవమును అనగా మెస్సయ్య రాజ్యంలో శాశ్వతమైన రక్షణ పొందుటకు నేను ముఖ్యంగా ఏ మంచి కార్యము చేయవలెను అని అడిగాను ఆంప్లిఫై బైబిల్. గ్రీకు భాష సందర్భాన్ని బట్టి నిత్య జీవం అంటే కేవలం చనిపోయిన తర్వాత ఎప్పటికి జీవించటం మాత్రమే కాదు, అది జీవము యొక్క నాణ్యతను సూచిస్తుంది. నిత్య జీవం అంటే జీవితం యొక్క నాణ్యతను సూచిస్తుంది. అనురాధ గారు, ఎందుకంటే ఇతర చోట యేసు ప్రభు తాను మంచివాడినని చెప్పారు ఫిబ్రవరి 4:15 ఆయన పాపం లేనివాడని ఫిబ్రవరి 4:15 చెప్తుంది. ఆ వ్యక్తికి క్లారిఫికేషన్ ఇవ్వడానికి అడిగారు అనిల్ అంటాడు. బాగుంది, మనం ఇక్కడ బాగా ఆలోచించగలిగాం, ముందుకెళ్తున్నాను. 16-17 వచనాల్లో వేరే ఏమైనా ఉంటే అడగండి, వేరే ఏమీ లేకపోతే మనం ముందుకెళ్దాం. 16-17 వచనాల్లో ఏమన్నా మాట్లాడతారా? ఇంకా మమత అనే గారు
ఇక్కడ ఈ వ్యక్తి అంటే ఆ యవనుడైన అధికారి, మరి తనకి ఈ భూమి మీద చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, ధనవంతుడు అనేది మనం వేరే సువార్తల్లో కూడా చూస్తున్నాము. అయితే భూమి మీద కావాల్సినంత ఉంది, తర్వాత నేను నిత్య జీవంలో కూడా వెళ్ళడానికి ఒక్క మంచి పని చేసేస్తే నేను నిత్య జీవంలోకి వెళ్తాను, కాబట్టి ఆ ఒక్క పని ఏమి చేయాలి అని ఇక్కడ యేసుప్రభు వారిని అడిగినట్లుగా ఇక్కడ అర్థమవుతుంది బ్రదర్. అంటే ఆ వ్యక్తి ఒక మంచి పని చేసేస్తే మనం నిత్య జీవంలోకి పోతాం అనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా నాకు అర్థమైంది బ్రదర్.
చక్కటి అబ్జర్వేషన్ అమ్మా. ఆ ఒక్క పని చేసేస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతాం, ఆ ఒక్క పని, ఆ ఇంపార్టెంట్ పని ఏదో చెప్పే చేసేస్తాను అని ఆ వ్యక్తి అడుగుతున్నాడు. బాగుంది, మీ యాడింగ్ బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారు ఇక్కడ? ఏమీ లేదు అని భావిస్తా ఉన్నాను, ముందుకు వెళ్తున్నాను. తర్వాత 18-19 వచనాలు సుమనా సాగర్ గారు. అమ్మా మీ వచనాల్లో ప్రశ్నలు తీసుకోవచ్చా? మీరు క్లారిటీతో ఉన్నారా? మీకే డౌట్లు ఏమైనా ఉన్నాయా?
ఓకే సార్.
సుమనా సాగర్ గారు సిద్ధంగా ఉన్నారు, మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు, తను సహాయం చేయగలుగుతారు. ఏమి ప్రశ్నలు లేకపోతే మీరు అలా కామ్ గా కూర్చోకుండా మాకైతే లేవండి, మాకైతే లేవండి అని చెప్పండి ఈ స్టడీ టీం వాళ్ళు. ఉంటే అడగండి, లేకపోతే లేవని చెప్పండి. స్టడీ టీం వాళ్ళు ఉన్నారా? మ్యూట్ లో ఉన్నట్ట మా వాళ్ళు. జనరల్ గా ఈ హోస్ట్ లో ఉన్న మేధావులు ఏం చేస్తారంటే హోస్ట్ లో ఉంటారు కానీ నిద్రపోతా ఉంటారేమో అనిపిస్తారు, ఎందుకంటే అడిగినప్పుడు స్పందించరు, మెసేజ్ అయిపోగానే అన్మ్యూట్ చేయరు, రికార్డింగ్ ఆపరు. అందుకోసం కాస్త మెలుకొని వాళ్ళు హోస్ట్ లో ఉన్న వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు అన్మ్యూట్ లో ఉన్నారో చూడాలి. ప్రాముఖ్యంగా ఇమానియల్ ట్రైనింగ్ టీమ్ రెస్పాండ్ అవుతావా? ఉన్నాడు, అలర్ట్ గానే ఉన్నాడు. ఆయన అలర్ట్ గా ఉన్నాడు కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వండి. ఎవరికైనా డౌట్లు లేకపోతే లేవండి అని చెప్పండి, అప్పుడు కొంచెం స్పీడ్ గా ముందుకెళ్తాం. యా విక్రపా
సార్. ఉన్నారు సార్. ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడ మాట్లాడినమాట, ఆజ్ఞలు పాటిస్తే చాలు అన్నారు కదా సార్. అందులో దేవుని ప్రేమించన్న ఆజ్ఞ అక్కడ మెన్షలేదు కదా సార్. అంటే అతను యేసుప్రభుని దేవుని ప్రేమిస్తున్నట్టేనా ఆ యవనస్తుడు?
విక్రపాల్, దేవుణ్ణి ప్రేమించాలి అన్న ఆజ్ఞ ఎక్కడుంది గారు? ఎక్కడి నుంచి నువ్వు మాట్లాడుతున్నావు?
సార్, 18-19 వాక్యంలో నరహత్య చేయవద్దు, విచారింపొద్దు అన్న అని యేసుప్రభు వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు కూడా సన్మానించమన్నారు.
నువ్వేమన్నావంటే దేవుణ్ణి ప్రేమించాలి అన్న ఆజ్ఞ మాట్లాడలేదు కదా. దేవుణ్ణి ప్రేమించాలన్న ఆజ్ఞ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటున్నాను. ఇక్కడ లేదు, కొన్ని ఉండాలి కదా అని చెప్పి నువ్వు ఏ బేస్ మీద మాట్లాడుతున్నావు అడుగుతున్నాను.
అంటే అతనికి యవనస్తుడికి యేసుప్రభుల వారు ఆ మాట అక్కడ వాడలేదు కదా సార్. ఇప్పుడు మనకి రెండు ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞలు, దేవుని ప్రేమించాలి, నిన్నోరి నీ పొరుగుని ప్రేమించాలి ఉంటది. అది మెన్షన్ చేసి అడుగుతున్నాను సార్.
నువ్వు రెండు ఆజ్ఞల కోసమే మాట్లాడుతున్నా, ఇక్కడ చాలా ఆజ్ఞలు మాట్లాడుతున్నారు. నువ్వు కుదిస్తున్నావు, కుదించాల్సిన పని లేదు, ఇక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి. బాగుంది, నీ ఆలోచన బాగుంది. దానికి మళ్ళా ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్న కోసం మేము ఎక్కడిని తీసుకొచ్చి పెట్టాలో అర్థం కాక ఆ మూలాలు చెప్పు బాబు అన్నాను. నువ్వు మూలాలు చెప్పట్లేదు కాబట్టి మేము డిస్కషన్ పెట్టాం. ఆ ముందుకెళ్దాం. ఇంకేమైనా అడుగుతారా? 18-19
సార్. ఓకే సార్, క్లియర్ గా ఉంది సార్.
ఆమోదించిన అర్థం అవుతుంది, అర్థం కానీ ఏమి లేదన్నారు. బాగుంది, అట్లా చెప్పండి. బాగుంది, ప్రశ్నలు లేవని చెప్తే ముందుకెళ్దాం.
బ్రదర్, ఇక్కడ అంటే ఈ ఆజ్ఞలు పాటించినంత మాత్రాలు పరలోక అంటే నిత్య జీవము వస్తుందా బ్రదర్? అంటే ఇక్కడ ప్రభు అడుగుతాడు కదా, నీవు జీవంలో ప్రవేశింపబోనే
ఆజ్ఞలు. అద్భుతమైన ప్రశ్న. అమ్మా చెప్పండి సుమనా సాగర్ గారు, ఆజ్ఞలు పాటిస్తే పరలోకం పోతారా? అది ఆవిడ ప్రశ్న, మీరేమంటారు?
బ్రదర్ దాన్ని నేను విభేదిస్తాను. ఆజ్ఞలు మాత్రమే పాటించినా కూడా ఆజ్ఞలు మాత్రమే మనల్ని నిత్య జీవంలోనికి తీసుకెళ్లవు. ఇప్పుడు ఈ సందర్భంలోనే చూస్తా ఉన్నాము, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా అన్నాడు కానీ ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయి అతడు నిత్య జీవం నాకు వారసుడు కాకుండా ఉన్నాడు ఈ యవనస్థుడు. మనకి నిత్య జీవము దేవుని యొక్క కృప వల్లనే తప్ప ఆజ్ఞలను పాటించడం వల్ల రాదు అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి.
100% మీరు చెప్పేది ఏదో ముక్కు సూటుగా ముఖం మీద చెప్పడమే, ఇక తర్వాత వివరణ వివరణ వివరణకి ఏమి లేదు. మీరు చెప్పింది అయిపోయింది, మాట్లాడతారా? ఆజ్ఞలు పాటిస్తే పరలోకం పోతారా? అది ప్రశ్న. దానికి నేను విభేదిస్తున్నాను, కృపచేతే పరలోకం గాని ఆజ్ఞల్లో ఏమీ లేదు. ఆ కృప ఉంటే చాలు, ఏమీ ఆజ్ఞలు పాటించాల్సిన పని లేదు. ఎంత రెచ్చలు విడిగానైనా తిరగొచ్చు అన్నట్టుగా సిస్టర్ మాట్లాడి అనిపించింది. మిగతాలు మాట్లాడండి. చెప్పండి ఒకరి తర్వాత ఒకరు.
ఆజ్ఞలు పాటిస్తేనే పరలోక రాజ్యం పోరు కానీ నిత్య జీవం పొందుకోరు కానీ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపకుంటే మరి నిత్య జీవం అనేది ఎలా వస్తుంది అనుకుంటున్నాను సార్. ఎన్ని ఆజ్ఞలు పాటించినా కూడా వ్యర్థమే సార్. ఆ ఒక్కటి చేయండి.
కళ్యాణమ్మ మాతో మాట్లాడుతుందో పక్కన జయవర ప్రసాద్ గారితో మాట్లాడుతుందో తనలో తను మాట్లాడుకుంటుందో నాకు అర్థం కాదు. మాతోనే మాట్లాడుతున్నారా? మాతో మాట్లాడితే కొంచెం మాకు కనెక్ట్ అయ్యేలా మాట్లాడాను, మాకు అర్థమయ్యేలా మాట్లాడాను. యా విక్టర్ పాల్ మాట్లాడు
సార్. అక్కడ యేసు ప్రభుల వారు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం కన్ఫర్మ్ అని చెప్తున్నారు సార్ యేసు ప్రభు.
యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు, మీరు ఎట్లా చెప్తారు? రెండు రకాల సమాధానాలు వస్తున్నాయి, ఇంకా మాట్లాడండి. మిగతా కూడా చెప్పండి
బ్రదర్.
ఎస్ అమ్మా, మీరు చెప్పండి. అందరూ మాట్లాడేసిన తర్వాత అప్పుడు దాకా మీరు
మీరు కొంచెం వక్రీకరించారు నేను చెప్పిన దాన్ని, అందుకని మనకు సమాధానాలు అట్లా వస్తున్నాయి.
సరే అయితే మళ్ళీ మాట్లాడండి.
అయితే నేనేం చెప్పానంటే ఆజ్ఞలు 100% ఎవరము కూడా పాటించలేము కాబట్టి 100% పాటిస్తే నిజంగా నేను నిత్య జీవం చేరే అవకాశం ఉంటుంది. కానీ 100% పాటించలేము, ఎక్కడో ఒక విషయంలో తప్పిపోతూ ఉంటాం కాబట్టి అక్కడ కృప అనేటటువంటి దాన్ని నేను పరిగణలోనికి తీసుకున్నాను.
ఓ, మనం 100% పాటించలేము, పాటించలేని కాదు మాత్రమే కృప. నేను దాన్ని కొంచెం ఘాటుగా ఉండడం కోసం కృప అంటే ఇంకేం పని చేయాల్సిన పని లేదా అని చెప్పేసి నా సొంత వివరణ నాకు అర్థమని చెప్పాను. మీ వివరణ బాగుందమ్మా, మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. మిగతాలు మాట్లాడండి. ఆజ్ఞలు పాటిస్తే పరలోకం పోతారా? అది ప్రశ్న. దాని మీద మీరేమనుకుంటున్నారో చెప్పండి. స్టడీ టీమ్ త్వరగా మాట్లాడాలి, ఆరు అయిపోయింది. మనం ఇంకా 4 వచనంలోనే ఉన్నా.
నిత్య జీవం పొందాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా పాటించాలి. అయితే అక్కడ మా 10 ఆజ్ఞలలో 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 2 ఆజ్ఞలు కూడా అతడు ఒకవేళ పాటించి ఉంటే నిత్య జీవంలోకి వెళ్తాడు. కానీ అతడు ఇక్కడ పాటించినట్లుగా అయితే మనకి తర్వాత వచనాల్లో తెలుస్తుంది బ్రదర్, అతడు పాటించలేదు అనేది తెలుస్తుంది బ్రదర్.
ఇదేదో విచిత్రంగా ఉంది. 10 ఆజ్ఞలు ప్రాముఖ్యం అనుకున్నాము, 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలే ప్రాముఖ్యం అట. అదేదో కాదు వివరిస్తారమ్మా మమతా జానయ్య గారు.
బ్రదర్, అవి ఫస్ట్ వచ్చేసి దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ప్రేమించాలి అనేది ఫస్ట్ ఆజ్ఞ. 2 వచ్చేసి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి అనేది 2 ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి.
ఎక్కడుందమ్మా 10 ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని ఆజ్ఞ ఎక్కడుంది? దేవుణ్ణి ప్రేమించాలని ఆజ్ఞ ఎక్కడుందమ్మా? మాకేమో అక్కడ కనిపించలేదా 10 ఆజ్ఞల్లో? మీరు ఒకసారి నిర్గమకాండ 20 అధ్యాయాలు మీరు చెప్పింది ఆ 2 ఆజ్ఞలు ఎక్కడున్నాయి వచ్చినాయి చెప్పండి చదువుదాం. మిగతా మాట్లాడండి.
ప్రైజ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ఇక్కడ ఇక్కడ ఆజ్ఞలు ఆ యవనస్తుడితో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే 17వ వచనంలో ఆజ్ఞలు గైకోనాలని చెప్పారు. ఆజ్ఞలు గైకోనాలని చెప్పిన తర్వాత ఏం ఆజ్ఞలు అని చెప్పి యవనస్తుడు అయినప్పుడు యేసు ప్రభు వారు సమాధానం చెప్తారు. ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇక్కడ కూడా ధర్మశాస్త్రంలో 22వ అధ్యాయము 36-37 వచనాల్లో ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా వచ్చి అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే ఆజ్ఞలు ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అడిగినప్పుడు అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనది మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమింపవలనది రెండో ఆజ్ఞ, దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. కాబట్టి ఈ రెండు ఆజ్ఞలు యేసు ప్రభు చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ రెండు ఆజ్ఞలలో మిగతా ఆజ్ఞలు కూడా గుప్తములై ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది సార్.
అసలు ఆ 2 ఆజ్ఞలు ఎక్కడున్నాయండి మన ప్యాసేజ్ లో? మన ప్యాసేజ్ లో 2 ఆజ్ఞలు ఎక్కడున్నాయని మీరు మాట్లాడుతున్నారు, నాకు అక్కి అర్థం కాల. మన ప్యాసేజ్ మత్తయి సువార్త 19వ అధ్యాయం 16-30 వచనాల్లో ఈ 2 ఆజ్ఞలు అని ఎక్కడున్నాయి? అక్కడేమో నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించడం, చాలా ఆజ్ఞలు కనిపిస్తున్నాయి కదా. మీరు 2 ఆజ్ఞలు అంటారేంటి? మాట్లాడండి. ఆజ్ఞలు పాటిస్తే పరలోకం పోతారా? అది ప్రశ్న.
వందనాలు సార్.
యా వందనాలు కృపా
సార్. ఇక్కడ యేసు ప్రభులు వారు అతని యొక్క హృదయాన్ని ఎరిగిన వారు కనుక అతనికి ఏది కుదిరిందో దాని గురించి మాత్రమే అక్కడ మెన్షన్ చేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది సార్. అక్కడ 2 ఆజ్ఞలు ప్రభుల వారు పలకలేదు కానీ అతను ఆస్తిపరుడు కదా, అతని యొక్క ఆస్తి మీదనే అతని మనసు ఉంది. ఆ యొక్క వాటిని అతనికి వివరించడానికి, అతను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు కానీ దాన్ని అతను రిసీవ్ చేసుకోకుండా వెళ్ళిపోయాడు అన్నది నాకు అర్థమవుతుంది సార్. ప్రజలు
నాకేం అర్థం కాదు. సరే, చాట్ బాక్స్ రాస్తున్న విషయాలు కూడా చదివేస్తాను, మనం త్వరగా కంక్లూడ్ చేద్దాం. చాలా విషయాలు పెట్టారు చాట్ బాక్స్ లో. ఆజ్ఞలు పాటిస్తే పరలోకం పోతారా అన్న ప్రశ్న మీద ఏమంటారంటే, దీవెన దైవప్రసాద్ గారు సోదరితో ఏకీభవించి, సుమనా సాగర్ గారితో ఏకీభవించి అంటున్నారు, ఆజ్ఞలతో పాటు దేవుని కృప వలన మాత్రమే వెళ్ళగలం అన్నారు. బాగుంది. సుశీల గారు, ఆజ్ఞలు పాటిస్తూ దేవుని పరిచర్య కూడా చేయాలి. బాగుంది. స్వామి రాచకొండ, పాటించాలి, వెంబడించాలి, ఈ మాట కూడా బాగుంది. బాగుంది. అనిలు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం అనేది అసాధ్యం గనక కృపచేత మాత్రమే పరలోకం వెళ్తాం, అంతే, మేము మనుషులు మాత్రం ప్రేమించాం, ఆ కృపను పట్టుకుని పరలోకం పోతాం అంటాడు. బాబురా, యవనస్తుడు ఆజ్ఞలు పాటించలో ఉంది, ఏదో చెప్పావు. హెర్షీబా జాష్వా, ఆజ్ఞాతిక్రమమే పాపం కాబట్టి ఆజ్ఞలు పాటించాలి. ఏఎస్ఏ రవికుమార్ గారు, ఆజ్ఞలు పాటిస్తూనే మానవుడు చిన్నపిల్లవానిలాగా ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు పరలోకంలో మనకు ప్రవేశం ఉంటుంది. ముందర ప్యాసేజ్కి వెళ్ళినట్టున్నారు, చిన్నపిల్ల లాంటి మనసు రావాలన్న మాటకి. ఓకే. సుశీల గారు, ఆజ్ఞలు మాత్రమే పాటిస్తే పరలోకం పోరు అంటున్నారు. ఆనంద్ తిరుపతి నుంచి ఎపిసీ 2వ అధ్యాయం కోట్ చేశాడు, పరలోకానికి వెళ్ళడానికి ఏకైక మార్గం యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని విశ్వసించాలి, ఆయనను సొంత రక్షకుడు అంగీకరించాలి అన్నది మాత్రమే నా భావన. గోపి అన్నాడు 11 బ్యాచ్ నుంచి, ఇందాక మమతా జానే గారు 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ప్రధానం అన్నారు. అది కాదు, తను ఏమంటాడంటే 2 ఆజ్ఞల్లోనే 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. 10 ఆజ్ఞల సారాంశం 2 ఆజ్ఞలు, దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలన్నది. ఎఫ్రాయిం అంటాడు. ఆజ్ఞలు పాటిస్తే పరలోకం వెళ్ళం, ఎందుకంటే ప్రతి మనుషులు పాప స్వభావం ఉంటుంది కాబట్టి కేవలం దేవుని కృప వల్ల మాత్రమే నిత్య జీవం. ఓకే ఓకే. ఇక్కడ ఆ ప్రశ్న అడిగిన విజయలక్ష్మి గారికి మేమేమైనా సమాధానం చెప్పగలిగామా?
బ్రదర్ వచ్చింది బ్రదర్.
ఏమొచ్చిందమ్మా?
అంటే బ్రదర్ అంటే ఆజ్ఞలు పాటిస్తూనే మనము పాటించాలి బ్రదర్. ఆజ్ఞలు పాటిస్తేనే మనము పరలోకానికి వెళ్తాము, దాంతో పాటు కృప అనే విశ్వాసంతో మనం నిత్య జీవం ఉంటుందని గ్రహించాను బ్రదర్.
చాలా సంతోషం. మనం కృపను సత్యాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఏసయ్య కృపా సత్య సంపూర్ణుడు. కేవలం కృపే కాదు, నేను ఏసయ్య నమ్ముకున్నాను, ఇష్టానుసారంగా జీవిస్తాను, నేను పరలోకం పోతాను, ఏసయ్య నమ్ముకున్నాను కదా, అది కాదు. అందుకే దీన్ని ఎఫ్సి పత్రిక 2:10 ఏం రాయబడిందంటే, మనం క్రియల చేత రక్షించబడలేదు కానీ క్రియలు చేయడానికి రక్షించబడ్డాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి, క్రియలు కూడా చేయాలి. కేవలం విశ్వాసం మాత్రమే కాదు, క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి ఆజ్ఞలు పాటించాలి అన్న మాట ఆ పరలోకానికి సంబంధం లేదా అంటే ఉంది అని ఏసే చెప్తున్నాడు. చెబుతూ కొదువు ఉంది అని మాట్లాడుతున్నాడు. కాదు, ఆజ్ఞలు పాటిస్తే పరలోకం వెళ్తారంటే అవును, ఆజ్ఞలు పాటించడం పరలోకానికి చాలా అవసరం, ఆజ్ఞలు పాటించాలి అన్న విషయాన్ని నా అభిప్రాయంగా చెప్తా ఉన్నాను. ముందుకెళ్దాం మరి. సుశీల సుమనా సాగర్ గారు, ఇక్కడ మీరేమైనా మాట్లాడతారమ్మా? మీ దాంట్లో మీరు చెప్పిన దాని మీద డిస్కషన్ జరిగింది, మీరేమైనా మాట్లాడతారా? ముందుకెళ్దామా?
చాలా బాగుంది బ్రదర్ కంక్లూజన్. ఆజ్ఞలను పాటించాలి, దాంతో పాటు దేవుని కృప ఉన్నప్పుడే పరలోక రాజ్యాన్ని నిత్య జీవాన్ని పొందగలుగుతాం.
మీరు ఏదైతే స్టార్టింగ్ లో చెప్పారో దాన్నే మేమందరం రూఢీపరిచాం, కానీ కొంత ఆలోచింపజేసాం అంతే. బాగుంది. ఈ సజీవ వాహినిలో మీరు చదివారా ఈ విషయాన్ని?
లేదు బ్రదర్, నేను నా సొంతంగానే ఆలోచించాను, నా దగ్గర లేదు.
సజీవ వాహిని వాళ్ళు ఏం చెప్పారో కూడా చూసేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తాము. వాళ్ళు ఏం చెప్పారు దాన్ని కొంచెం చూసేద్దాం. ఆజ్ఞలు పాటించమన్నాడు ఆయన, ఇక్కడ ఏమంటున్నారు చూద్దాం. యేసు నిత్య జీవానికి మార్గంగా దేవుని ఆజ్ఞలను చూపించాడు. మంచి పనుల ద్వారా పాప విముక్తి కలుగుతుందని యేసు బోధించడం లేదు. అలా చేయడం ఆయన బోధనలోను బైబిల్లో మిగతా చోట్ల స్పష్టంగా రాసి ఉన్న మాటలు వ్యతిరేకించడమే. రక్షణ, మంచి పనులు, మతాచారాలు వాటి ద్వారా రాదు. ఈ యువకుడు గాని మరి ఏ మనిషి గాని దేవుని ఆజ్ఞలను ఎన్నడూ పూర్తిగా పాటించలేదని ఆయన తెలుసు. ఇంతకుముందే మనిషి వారెవరు లేరని ఆయన చెప్పాడు, ఎవరో మంచివాళ్ళు కాదు అని చెప్పాడు. ఆ మనుషులు మంచి వారు కాకపోతే దేవుడు మంచి ఆజ్ఞల ప్రకారం బతకరు, బతకలేరు. ఆ మనుషుడు ఇదంతా చక్కగా అర్థం చేసుకోవాల్సింది ఉంది. ధర్మశాస్త్ర ఇవ్వడంలో ఉన్న ఒక ఉద్దేశం ఏమిటంటే మనుషులకు వారి భ్రష్టస్థితిని తెలియజేయడమే. చక్కటి వివరణనిచ్చారు. తాను దేవుని ఆజ్ఞను పాటిస్తూనే ఉన్నానని అతడు చెప్పినప్పటికీ నిజానికి అతడు అలా చేయడం లేదని యేసు అతనికి వెల్లడి చేస్తున్నాడు. బాగుంది, రైట్. ముందుకెళ్దాం. ఎంత చక్కగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే, ఆజ్ఞలు దేవుడిచ్చింది, ఆయన కావలసిన స్టాండర్డ్స్ ఇవి. ఆ స్టాండర్డ్స్ ని చూసినప్పుడు మనం దాన్ని రీచ్ అవడానికి ట్రై చేస్తాం, రీచ్ కాలేము. రీచ్ కాలేకపోతున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించు, సహాయం చేయని అడిగితే ప్రభు కృపిస్తాడు. ఆజ్ఞలు ఆయన స్వభావాన్ని తెలియజేసేవి, కానీ మనం ట్రై చేయాలి. ట్రై చేయలేకపోతున్న విషయాలు, ఫెయిల్ అవుతున్న విషయాలు ప్రార్థన చేసుకోవాలి, కృప మీద ఆధారపడాలి. అది మంచి ఉద్దేశం. చాలా సార్లు ఆజ్ఞలు అక్కర్లేదు అని, ఒకవేళ ఆజ్ఞలు పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో ఆజ్ఞలే లేవు అన్న మాట నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఎందుకంటే కొత్త నిబంధనలో కూడా ఆజ్ఞలు ఇంకా తీవ్రంగా, ఇంకా లోతుగా, ఇంకా ఆత్మీయంగా కనబడుతున్నాయి. వ్యభిచారం, మోహపు చూపే వ్యభిచారం, నరహత్య, దూషణ మాటే నరహత్య. అంతే తప్ప కొత్త నిబంధనలు ఆజ్ఞలు లేవని కాదు. ఆజ్ఞ అలాగని చెప్పి కేవలం కృపే కాదు, ఆ కృప ఉంది. మనం ఆ కృపను వాడుకుంటూ ఆజ్ఞలు పాటించడం కూడా చాలా ప్రాముఖ్యం. ముందుకెళ్తా ఉన్నాను. నెక్స్ట్ 20:21 వచనాలు ఎస్తేరమ్మ. నీ వాక్యాలు నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందమ్మా? ఎస్తేరు రామచంద్ర గారు
చూస్తున్నా సార్.
త్వరగా టైం అవుతుంది. ఎస్తేరు రామచంద్ర గారు లేరా?
ఇప్పుడు మ్యూట్ ఓపెన్ అయ్యింది సార్. ఎంతసేపు మ్యూట్ లో ఉన్నది.
అంటే మీరు మ్యూట్ లోకి జనరల్ గా వెళ్ళరే. మీరేమో లెఫ్ట్ అయితే మ్యూట్ లోకి వెళ్తారు. మిమ్మల్ని ముందే అన్మ్యూట్ చేసాం. మీరు మధ్యలో లెఫ్ట్ అయితే నా ప్రాబ్లం వస్తుంది మాకు. మాట్లాడండి. విజయలక్ష్మి గారు ఒక్క మాట కే విజయలక్ష్మి గారు అన్నారు, మనం ఆయన ఆజ్ఞను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. బాగుంది, చక్కటి మాట కోట్ చేశారు. పుష్పవేణి గారు, ఆజ్ఞలు మనలో ఉన్న పాపాన్ని చూపించాయి గాని మనం రక్షించలేవు. సరే అమ్మ ఇస్తారా అమ్మ మాట్లాడండి. మీ వచనాల మీద మీరు ఏమైనా మాట్లాడతారా? 21 వచనాలు
బ్రదర్ మాట్లాడతానండి. ఇక్కడ ధనికుడు యువకునికి, ధనికుడు అయిన యువకునికి ధనం మీద గల వ్యామోహాన్ని యేసు పరీక్షించాడని అర్థమైందండి నాకు. మరి బయట ఆయన ఎన్ని మంచి పనులు చేసినా గానీ అతని హృదయం మాత్రము దేవుని వైపు లేకపోయింది. ధనం మీదనే ఉన్నప్పుడు మరి యేసు ప్రభువారు ఆయన బలహీనతను గుర్తించినట్టుగా నాకు అర్థమైందండి. మరి ఆ పరిపూర్ణుడు అగటం అంటే దేవుని కన్నా ఏది ముఖ్యంగా ఉండకూడదని. పరిపూర్ణంగా ఉండాలంటే ఆయనకి ఎంత ధనమున్నా ఎంత ఉన్నా గానీ అవన్నీ లెక్కకు రావు, కానీ దేవుణ్ణే ముఖ్యంగా ఉంచుకోవాలనేది నాకు అర్థమైంది. మరి ఇంకా యేసుని కూడా ఎంబడించే జీవితం ఉండాలని, తన హృదయాన్ని అంతా దేవునిపై ఉంచాలని, దేవునికే మొదటి స్థానం ఇవ్వాలని కూడా నాకు ఇచ్చిన వాక్యంలో నాకు అర్థమైందండి. ఇంకా పరలోకమందు ధనం అనే విషయం కూడా ఆయన
రాజ్యం. ఒక మాట వినాలి, మీకు ఏమర్థమైందని అడగట్లా. మీకేమన్నా ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు, లేదా మీరు నేను క్లారిటీతో ఉన్నాను బాబు అంటే మిగతా వాళ్ళకి మీరు సహాయం చేయొచ్చు మీ వాక్య భాగం నుంచి. ఇప్పుడు ఏమంటారు, ప్రశ్న తీసుకోమంటారా, మీరు చెప్తారా?
ప్రశ్న అడగమనండి, చెప్తాను.
మంచి మాట, అడగండి అడగండి, చెప్తానంటుందమ్మా. మీకేమైనా ఉంటే తప్పకుండా అడిగి క్లారిఫై చేసుకోండి. 21 వచ్చిందా, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?
ప్రైజ్ ద లార్డ్ బ్రదర్.
సుమనా సాగర్ గారు ఎస్మా.
18 వచనంలో ఏ ఆజ్ఞలు అని అడుగుతూ ఉన్నాడు. మళ్ళీ 20 వచనంలో ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను అంటున్నాడు ఆ యవనస్తుడు. అంటే ఆజ్ఞలు తెలిసి ఆచరిస్తున్నాడా తెలియక ఆచరిస్తున్నాడా?
ఏ ఆజ్ఞలు అని అడిగాడు. ఇక్కడ ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. దాని మీద మీరేమంటారు, ఆయన తెలిసి ఆచరిస్తున్నాడా తెలియక ఆచరిస్తున్నాడా? మీ ప్రశ్న ఒకసారి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీ ఉద్దేశం?
నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఆజ్ఞలన్నీ పాటిస్తూ కూడా మరి యేసు ప్రభుని ఎందుకు ఆ విధంగా ప్రశ్నిస్తున్నాడు ఏ ఆజ్ఞలు అని?
ఎవరైనా సమాధానం చెప్తారా? ఆయన ఇవన్నీ చేస్తున్నాడు కదా, మరి ఇంకెందుకు అడిగినట్టు ఇలాగా అది ప్రశ్న. అది ఏమైనా చెప్పండి స్టడీ టీమ్ వాళ్ళు.
ఆయనకు అదొకటి, ఆయనకు ఈ ఆజ్ఞలే ముఖ్యం అనుకుంటున్నాడు కానీ దేవుని వెంబడించడము, దేవుని పని చేయడము, ఇంకా పరిపూర్ణంలోనికి ఆయన ప్రభు చెప్పారు పరిపూర్ణతగా ఉండాలి అంటే ఇవి సరిపోవని చెప్పారు బ్రదర్. ఈ ఆజ్ఞలు సరిపోవు, పరిపూర్ణంగా ఉండాలంటే నన్ను వెంబడించితేనే ఆయన వెంబడించాలి, ఆయనకున్న ధనాన్ని త్యజించాలి అనేది ఇక్కడ చూస్తే నాకు అర్థమైంది.
నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రశ్న అడిగే వాళ్ళు షార్ట్ గా అడగాలి, సమాధానం చెప్పేవాళ్ళు కూడా షార్ట్ గా సూట్ గా చెప్పాలి. అప్పుడు కొంచెం మనం ఎఫెక్టివ్ గా ఉంటారు. అందుకోసం నాకు ఎందుకు ఇస్తే రమ్మకు ప్రశ్న అర్థం కాలేదేమో అనిపించింది. ప్రశ్న అర్థం కాకుండా సమాధానం చెప్తే అది టైం అయిపోతుంది. అందుకోసం ప్రశ్న అర్థం కాకపోతే ప్రశ్న మళ్ళీ అడగండి అని అడగాలి. అప్పుడు మీరు సమాధానం ఇంకా బాగా చెప్పగలుగుతారు. ప్రశ్న ఏంటంటే ఈయన ఇవన్నీ పాటిస్తున్నాను అన్న పెద్ద మనిషి మరి ఏ ఆజ్ఞలని చెప్పి ఎందుకు అడిగినట్టు, అది ప్రశ్న. ఏమైనా చెప్తారా?
ఏమైనా చెప్తారేమో, ఇవి కాక ఇంకేమైనా ఉన్నాయేమో, ఇంకా చెప్తారేమో అని అడిగి ఉండొచ్చు.
క్లారిఫికేషన్ తీసుకోవడం కోసం అడిగాడు అని అంటుందమ్మా. అది చేస్తున్నా సరే ప్రభు ఏం చెప్తాడు, ఇంకేమన్నా క్లారిఫికేషన్ ఇస్తాడా, లేదా నేనేమని చెక్ చేసుకుంటాను అన్న ఉద్దేశం, మంచి ఉద్దేశం అని అడుగుతున్నారు. మీ ఆలోచన బాగుందమ్మా. ఇంకేమైనా మాట్లాడతారా? ఆమో టీచర్ గారు
సార్, ప్రైజర్ సార్, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటి ఆజ్ఞలు అంట అన్నప్పుడు ఈ ఆజ్ఞల గురించి యేసయ్య వివరించాడు. వివరించిన తర్వాత ఆయన వెంటనే సమాధానం అయన్నీ అనుసరిస్తున్నాను అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత నువ్వు అవన్నీ అనుసరించట్లేదు అని దేవుడు ఆయన క్వశ్చన్ వేయలేదు, కానీ ఆయనలో ఉన్నటువంటి కొదవ ఏదైతే ఉందో దాన్ని ఎత్తి చూపించాడు. అది ఏదైతే ఆ కొదవ సార్. థ్యాంక్ యూ సార్.
మణిమాల్ గారు అంటారు, యంగ్ బాయ్ నో ద కమాండ్మెంట్స్ బట్ హీ నీడ్ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద లార్డ్. అవేనా కాదా అని కన్ఫర్మ్ కోసం అడుగుతున్నాడు. ఏమన్నా ఏమంటారు మీరు? ప్రశ్న అడిగిన సుమన సాగర్ గారు, మీకేమైనా సమాధానం వచ్చిందా?
ఓకే సార్, యాక్సెప్టెడ్.
చాలా సంతోషం మీరు యాక్సెప్ట్ చేయగలిగారు. ముందుకెళ్దాం. ఇక్కడ ఎస్తే రమ్మ వాక్య భాగం 20-21 వచనాల మీద ఏవైనా ప్రశ్నలుంటే అడిగితే ఎస్తేరమ్మ సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. నన్ను చాట్ మీరు చాట్ త్వరగా త్వరగా అడగల టైం అయిపోయిందండి. మనం 6 నిమిషాలు క్లోజ్ చేయాలి. మీరు కామ్ గా ఉంటున్నారు. ఎవరో ప్రశ్న అడిగారు చాట్ బాక్స్ లో, మంచి ప్రశ్న, అది అమ్మాయి చెప్పాలా? దీవెన దైవ ప్రసాద్ గారు అడుగుతున్నారు, ఎస్తేరమ్మ చెప్పాలి, మనం కూడా ఆస్తిని అమ్మాలా? అది ప్రశ్న. ఏమంటావమ్మా?
ఆస్తిని అమ్మాలని కాదు, కానీ మనకున్న ఆస్తిని దేవుని సేవకు ఉపయోగించాలి. దేవుడి ఉద్దేశం కాదు మనకున్న ఆస్తిని అమ్మాలని, ఆయన ఉద్దేశం కాదు. ఉన్న ఆస్తిని పరిచర్యకు ఉపయోగించాలి. మరి బీదలైన వారికి మరి సహాయం చేసేవారిగా దాతృత్వం కలిగిన మనసు. ఆస్తిని అమ్మమని ప్రభు చెప్తున్నాడు, బీదలకు ఇమ్మ అంటున్నాడు. అంటే మనకు దాతృత్వం కలిగిన మనసు ఉండాలని, మరి స్వార్థం లేని మనసు ఉండాలని, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయమని మరి దేవుడు చెప్తున్నాడు. కానీ మనకున్న ఆస్తిని అమ్మేయమని మాత్రం ప్రభు వారు చెప్తలేదండి. ఆయన మనసు ఉద్దేశం కాదని నేను అనుకుంటున్నాను.
ఏదమ్మా 21వ వచనం మళ్ళీ చదివమ్మా. 21వ వచనం ఈ వచనం మళ్ళీ నువ్వు చదివి, అది అందులో అమ్మమ్మ లేదని చెప్పి చూపించండి మాకు.
అందుకు యేసు నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయిన ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను.
వద్దనుందా
అమ్మమ్మంటున్నాడు, ఆస్తి మీద ఆశ పెట్టుకోవద్దంటాడు, ఆస్తి మీద ఆశించొద్దంటున్నాడు. ఇక్కడ కూడా ఒకటి తిమోతి 6:9-11లో 6:9-11
మీ వాక్యంలో ఆయన ఆస్తిని అమ్ము అని అన్నాడు. మీరేమో అమ్మాల్సిన అవసరం లేదని మీరు ఎట్లా చెప్తారు? అక్కడ వాక్యం అలా ఉంటే
అంటే ఆస్తిని అమ్ము అమ్ము మీన్స్ ఆస్తిని అమ్మ అంటున్నాడు, ఆశించొద్దంటున్నాడు, ఆస్తిని అమ్మమని ఇక్కడ ఇచ్చారు. కానీ ప్రభు ఉద్దేశము అమ్మమని బీదలకిమ్ము అంటే అమ్మి బీదలకిమ్మంటున్నాడు. అమ్మి బీదలకి ఇమ్మంటే నీ దాతృత్వం కలిగిన మనసు.
నువ్వు కంక్లూజన్ రా అమ్మా, అమ్మాలా వద్దా చెప్పు.
ఆస్తిని అమ్మాలి, ఇప్పుడు అమ్మాలి.
చాలా కష్టం ఆ మాట చదవడం, కష్టం ఆ మాట పలకడం, కష్టం ఆ మాట చెప్పడం కూడా కష్టం. మరి ఏం చేద్దాం, ఆయన అలాగే చెప్పాడు. ఇప్పుడు దాని మీద మిగతా స్టడీ టీం ఏమైనా మాట్లాడతారా? మనం కూడా ఆస్తిని అమ్మాలా, పరలోకం వెళ్ళాలంటి, అది ప్రశ్న.
సార్ వందనాలు సార్.
యా విట్రపాల్
సార్, యేసు ప్రభుకి సంవత్సరాన్ని అప్పగించిన వాళ్ళు అంటే ఆది అపోస్తలు అక్కడ రాయబడిన మాట సార్, వాళ్ళందరూ కూడా ఆస్తి నమ్మి ఆయన వెంబడించినట్లు అక్కడ రాయబడి ఉంటది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనం దాతృత్వం కలిగిన మనసుతో నడిపించబడాలి. అంటే మనకున్న ఆస్తిలో ఇందాక మేడం చెప్పినట్లు పరిచర్య కానీ దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగించాలి ఆస్తిని. ఆస్తి మీద మనసు ఉంచుకోకూడదు. ప్రజెంట్ అమ్మే సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు సార్, నేను కనిపించట్లేదు అనుకుంటున్నా. ఎందుకంటే ఆస్తి ద్వారా దేవుని పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమర్పణతో కలిగినటువంటి ఆ సేవకుడైనా లేక ఎవరైతే సమర్పించుకుంటారో సమస్తాన్ని వదిలిపెట్టిన వాళ్ళు వాళ్ళ అమ్మి వెళ్లిన అనుభవాలు ఉన్నాయి సార్, అది చెప్పడానికి ఇష్టపడుతున్నాను సార్. ప్రైజ్ లార్డ్ సార్.
అలాగే అమ్మిన వాళ్ళు చాలా మందిని చూశాను గారు, అందులో నేను మాత్రం లేనా. నా తెలియక అడిగితే వెట్ల పని దిగా ఎంత ప్రాపర్టీ ఉంది, స్థలాలు పొలాలు మొత్తం కలిసి ఎన్ని కోట్లు ఉంటాయి
సార్? కోట్లు లేవు సార్.
మరి ఉంటాయి కదా అమ్మడానికి, ఏమి లేదని చెప్పు. ఏమి లేదన్నా అంటే ఇంకా సంతోషం, అమ్మాల్సిన పనే లేదు. రైట్, ఇంకెవరన్నా మాట్లాడతారా? ఆస్తిని అమ్మాలా పరలోకం వెళ్ళాలంటే.
ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యంలో మాత్రం అపొస్తలుల 4:34 భూములైనను ఇళ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదం మీద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదవలేకపోయాను. ఆ విధంగా ఆ దినాల్లో అలాగూ చేస్తూ వచ్చారు వాళ్ళు, ఏ కొదవ లేకుండా జీవిస్తూ వచ్చారు సార్. అది దేవుడు చెప్పినట్టు ప్రకారం అమ్మి అమ్మటమే అని అర్థమవుతుంది సార్ నాకు.
బాగుంది, మీరు ఆ వాక్యం అంతా చదవకుండా చెప్పేసిన టైం సేవ్ అవుతుంది. నేను మీ స్టడీ టీమ్ నుంచి అడుగుతున్నాను, పార్టిసిపెంట్ అడుగుతున్నాను, మేమండి మాకు ఈ వాక్యం అర్థమైందండి, మేము అమ్మి సేవ కోసం అమ్మి బీదల కోసం ఇది చేయగలిగాము, మొత్తం అమ్మలేకపోయినా కొంత అమ్మాము, అట్లాంటి సాక్ష్యాలు ఏమన్నా ఉంటే చెప్పండి. మీరు పరలోకం పోదామని ఆశపడుతున్నారు నాతో కలిపి అందరం కాబట్టి, అట్లా ఏమైనా ఆ ప్రాక్టీస్ చేస్తున్నాం. నేనేమంటానంటే ఉంటాయి కదా అమ్మడానికి, అదొకటే, ఇక చేసేదేమి లేదు, లేనప్పుడు ఇంక అమ్మేదేముంది ఇచ్చేదేముంది. నా ఉండి అన్న మాట దగ్గర ఇక అలా ఏమైనా చేశారా, అమ్మి ఏమైనా ఇస్తున్నారా, అట్లాంటి ఏమైనా చెప్తారా
బ్రదర్? గడిచిన సంవత్సరము మేము స్కూల్లో ఒక 1 తోలా గోల్డ్ చిట్టి వేసి ఆ తులం బంగారం నా దగ్గర ఉండింది. ఏఆర్పి క్యాంప్ అనే విలేజ్ లో చర్చ కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే మా వంతుగా మేము దానికి మేము సిబ్లింగ్స్ డొనేషన్ ఇవ్వాలనుకున్నాం. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని సందర్భంలో ఆ గోల్డ్ని తీసుకెళ్లి అమ్మి 1 లాక్ రూపీస్ నేను ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం ఇవ్వడం జరిగింది బ్రదర్.
ఎస్ అమ్మా, చాలా సంతోషం. అంటే చేసింది చెప్పుకోవటం ఒక రకంగా ఆశీర్వాదం కాదు, కానీ మేము చేయగలిగాము, ఎంత అమౌంట్ అని కాకుండా మేము బంగారం అమ్మగలిగాము, మేము ఎలా చేయగలిగాము అన్నది కూడా చెప్పగలిగితే, మనం ఏదో వచ్చి బైబిల్ స్టడీ చదివి ఆహా ఓహో అనుకునే బ్యాచ్ కాకుండా పాటిస్తున్నాము అన్నది చాలా ప్రాముఖ్యం. మంచి సాక్ష్యం అమ్మా, థ్యాంక్ యూ. సుమనా సాగర్ గారు ఇంకేమన్నా ఇలాంటి సాక్ష్యాలు చెప్తారా? చాట్ బాక్స్ లో కూడా చెప్పొచ్చండి. మేము అమ్ముతున్నాము, 1% అమ్మాము, 10% అమ్మాము, ఇంకా 90% మిగిలిపోయింది, అది కూడా అమ్మాలి, సహాయం చేయండి, ప్రార్థన చేయండి, అట్లాంటి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా కోరొచ్చు. ఎస్ అమ్మా, మాట్లాడండి
సార్. మన ఆస్తులు అమ్మడం అంటే మరి ఏదైనా మనము అమ్మినప్పుడు కానీ మన అరియర్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు ఇది దేవునికి దేవుని పరిచర్య కోసమని పక్కన తీసి పెడుతుంటాం సార్.
బాగుందమ్మా, ఇదేదో బాగుంది. మేము అమ్ముతాం కానీ మా కోసం అమ్ముకుంటాం, అందులో దశంభాగం ఏమైనా తీసి పక్కన పెడతాం. ఆ వాక్యం ఈ వాక్యం ఒకటే అన్నట్టుగా కళ్యాణమ్మ చెప్తా ఉంది, మీద వాళ్ళు ఆలోచించారు. ఇంకేమైనా చెప్తారా
సార్? వందనాలు సార్.
జయ విక్టర్ బాబు
సార్, కొన్ని సందర్భాల్లో అమ్మిన సందర్భాలు ఉన్నాయి దేవునికి ఇవ్వడానికి, అలాగే ఇంకా ఉన్న వాటిని కూడా, అంటే మీరు ఇందాక అడిగినట్లు కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి సార్ దేవుని
ఆలోచించాల్సిందే, లేకపోతే తప్పదు కానీ.
నా మనసు చెప్పినట్లు మనసులో ఎప్పుడు ఆ ప్రేరేపణ ఉంటాయి సార్, మనకెందుకు ఇవన్నీ అమ్మి దేవునికి ఇచ్చి మనం పరిచయం చేసుకోవచ్చు కదా అన్నట్లు ఆలోచన కలిగి ఉంటది. దేవుడు ఆలోచన ప్రార్థన
చేయండి. అననీయ సత్పీరాలకి అట్లాగే మంచి ఆలోచన చెప్పాడు సాతాను, అమ్మేస్తే పరలోకం పోతారు, అమ్మొద్దు దాచిపెట్టండి అని చెప్పి, అట్లాగే చక్కగా దాచుకోండి. రేపు ఆస్తుల విషయాలు ఇవన్నీ చదవండి, రేపు డిస్కస్ చేద్దాం. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న స్టడీ టీమ్ కి అభినందనలు. ఇక్కడ చాట్ బాక్స్ లో మళ్ళీ ఇవన్నీ అయిపోతాయి కాబట్టి చదివేసి నేను క్లంకుడ్ చేస్తాను, రేపు డిస్కస్ చేద్దాం. చాలా చక్కగా స్పందించారు. ఈ ఆర్తి అనేసరికి అందరికి నిద్రపోతి పోయినట్టుంది. ఓకే, నిర్మలా బాబురావు గారు దాతృత్వం కలిగి ఉండాలి. ఓకే, సుశీల గారు డోంట్ సేవ్ మనీ ఫర్ అవర్ ఓన్, యూజ్ ఇట్ ఫర్ జీసస్. ఎఫ్రాయిం, ఓకే, ఆ వ్యక్తికి ధనం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఈ లోపం చెప్పారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం ఉంటుంది అంటాడు ఎఫ్రాయిం. బాగుంది. సందీప్ అంటాడు ప్రస్తుతం పేదలకు ఇవ్వట్లా ఆస్తులు పెంచుకుంటున్నారు, వడ్డీలకు ఇస్తున్నారు. దేవుడు ఈ ప్రశ్న అడిగితే మనం మాత్రం ఇవ్వగలుగుతాం ఏంటి అని అంటాడు ఆయన. అట్లాగే అయ్యగారు చిట్టమ్మ ఆస్తిపరుడు పరలోకం చేరడు కదా, మరి కోట్ల కొలిది ఆస్తి ఉన్న దైవజనులు పరలోకానికి వెళ్లారా? ఇదేదో భయంకరమైన ప్రశ్న, రేపు మాట్లాడదాం. పెద్ద పెద్ద సేవకులందరూ కూడా దేవుడు మమ్మల్ని దీవించాడని చెప్పి కోట్లు వెనకేసుకుంటున్నారు, వీళ్ళందరూ పరలోకం పోతారా అని అడుగుతుంది చిట్టమ్మ. మీరు సమాధానం చెప్పాలి. నా సురేంద్ర అంటాడు సమస్త విడిచిపెట్టాలి. ఓకే, మునిరత్నం గారు అంటారు ప్రాపర్టీ సేల్ చేసుకూడదా, ప్రాపర్టీ సేల్ చేయకూడదా, చేయకూడదానా, ఏదో అన్నారు అర్థం కాలేదమ్మా. యేసుమణి గారు తప్పకుండా వదిలిపెట్టాలి. మంజులా విజయ్ ధనం మీద మనసు ఉన్నవాడు దేవుడిపై ఆధారపడడం కష్టం. నిర్మలా బాబురావు గారు అమ్మాల్సిందే పంచాల్సిందే అన్నారు. విజయలక్ష్మి గారు అతడు దేవుణ్ణి చూసినప్పుడు అతనిలో ఏదో ఒకటి కొదువుగా ఉన్నట్లు అర్థమైంది. వెంకటమ్మ ఐసీడిఎస్ కమ్ము ఒకడు సిరికి దేవునికి దాసుడు కానేరుడు కనుక దేవుడు అలా చెప్పినారు. ఓకే, మోజేస్ గారు ఆస్తిని అమ్మకపోతే పరలోకం వెళ్ళమా లేదా ఆ సందర్భంలో అలా చెప్పారా, దీన్ని జనరలైజ్ చేద్దామా, ఒకవేళ ఈ సందర్భానికి ఆ వ్యక్తికి పరిమితం చేద్దామా? చాలా చక్కటి ప్రశ్న, రేపు డిస్కస్ చేద్దాం, గుర్తుపెట్టుకోండి. ఏవో ఈ స్టడీ టీమ్ లీడర్ ఎవరు, రాజేష్ ఎస్ఐ గారు, ఈ ప్రశ్నలన్నీ రేపు డిస్కషన్ పెట్టాలి నువ్వు. ఉన్నాడా రాజేష్ ఎస్ఐ గారు? ఆస్తి మొత్తం అమ్మాలి వెంకటకృష్ణ గారు, అప్పుడే పరలోక ప్రవేశం కొరకు అర్హులు అవుతారు. నాగలక్ష్మి గారు నీ ధనం ఎక్కడ ఉంటే నీ మనసు అక్కడ ఉంటుంది కాబట్టి అమ్మాలి, అమ్మకపోతే మనసు భూమి మీదే ఉంటుంది పరలోకానికి వెళ్దట. అట్లాగే అలోక 12:33 అనిల్ అంటాడు నీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, పాతగిలిన సంచులను పరలోకం ముందు అక్షయధనాన్ని సంపాదించుకోండి. వినోద్ ఆస్తి అంటే మన కోరికలను కూడా వదిలిపెట్టాలి, కోరిక ఆస్తి పైన కోరికను వదిలిపెట్టాలట. స్వామి 1 Timothy 6:17 కోట్ చేశాడు, ఇహమందు ధనవంతులైన వారు ధారాలు ఏమంటారు ధనం నందు నమ్మిక ఉంచకూడదు, దేవుడి అంతే నమ్మిక ఉంచాలి. రాజా రమేష్ అదే మాట అంటాడు మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. స్వామి అంటాడు Matthew 6:20 పరలోకమంది మీ కొరకు ధనం కూర్చుకోండి. మీకు బైబిల్ బాగా తెలుసండి, మీకు బైబిల్ తెలియని కాదు, చక్కగా వాక్యాలు కొట్ చేస్తున్నారు, బాగా తెలుసు కాబట్టి ఇక పాటించడం నేర్చుకుంటే బాగుంటది. ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడం, వాక్యాన్ని తెలుసుకోవటం మాత్రమే సరిపోదు, దాన్ని పాటించాలి, దాన్ని కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటది. సందీప్ అంటాడు మామూలు వేదాంతం కాదు, ఆస్తులు ఉన్నవారు ఇవ్వలేరు, లేని వాళ్ళు ఇవ్వాలని ఉన్నా ఆస్తులు లేవు, అది ప్రాబ్లం, మొత్తానికి పని జరగదు. లేనోడెవడు ఉన్న వాళ్ళు ఎవరు అని అంటాడు, దాన్ని పూర్తిగా డిజగ్రీ. లేనోలే వాళ్ళ లేమిలో కూడా ఇస్తారు, వాళ్ళు ఇచ్చేగాడ ధనవంతులా కనబడతారు, అది కాస్త ఆలోచించారు. ఓకే, దైవన దేవిప్రసాద్ గారు కూడా ఆస్తి అమ్మి ఇవ్వగలుగుతున్నారట, చాలా సంతోషం. నిర్మలా బాబురావు గారు సంఘానికి ఇచ్చామన్నారు, బాగుంది. ప్రభాకర్ గారు ఆస్తి అంటే డబ్బులు కాదు, ఈ లోకంలో ఉన్న విలువైన వస్తువులు, అలాగే స్టేటస్, హోదా మనిషికి, అందుకే ఆత్మీయ అర్థాలకు వెళ్లేది లేదండి, ఆత్మీయ అర్థాలు చెప్పడానికి లేదు ఇక్కడ. నాకు లేకన్నా దొరికిన దానిలో దేవునికి బీదలకి ఇచ్చాను సార్. చిట్టమ్మ ఇచ్చిన కొలది పొందుతూనే ఉన్నాను సార్. ఇదేదో బాగుంది, ఇచ్చిన కొలది పొందుతూనే ఉన్నారు, ఇస్తున్నాను. సుధాకర్ అంటాడు, సేవ కోసం అమ్మలేదు గాని దేవుడిచ్చిన దానాన్ని పరిచర్యకు, నేను ఇంకా అమ్మే పరిస్థితిలో లేను గాని లిక్విడ్ క్యాష్ వరకు వాడగలుగుతున్నాను, అసెట్స్ మాత్రం అట్లానే ఉన్నాయి, నా కోసం ప్రార్థన చేయండి అంటాడు. అట్లాగే కృప, మన మనసు దేని మీద ఉంటే దానిని దూరం చేసుకోవాలనేది దేవుడు చెప్పుచున్న విషయం. ఆస్తి అమ్మటం అనేది కాదు సార్. అంతే అమ్మ, అంతే, ఆస్తి జోలికి మేము రాము. విజయలక్ష్మి గారు, దేవుని స్థానంలో ధనం ఉన్నట్లు అర్థమవుతుంది, దేవుని కోసం ఖర్చు అవ్వాలి. మేమమ్మి దేవునికి సమర్పించాం. యేసుమణి గారు మంచి మాట, లోన్ తీసుకుని ఆస్తులు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నాం బట్ అమ్మలేదు. మణిమాలి గారు ఎంత చక్కటి మాట, సంపాదించుకోవడానికి అయితే మాత్రం ముందున్నాం, అమ్మే దగ్గర మాత్రం వెనకాల ఉన్నాం అంటున్నాం. అట్లాగే దేవుడు మీ కృపను ఇవ్వాలి. బాబురా, దేవుడు అమ్మమంటే ఖచ్చితంగా అమ్మాలి. ఎవరికి చెప్తున్నట్టు ఈ మాట, పక్కోళ్ళు కాకుండా మనకు మనం చెప్పుకుంటే బాగుంటది ఈ మాట. చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కొంచెం మాట్లాడుతున్నవన్నీ హృదయంలో తీసుకుంటే చాలా బాగుంటది. నితీష్, అమ్మడానికి ఏమీ లేదు, సంపాదించాలని ఆశ లేదు, కానీ సంపాదిస్తే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నా దేవుని కొరకు వాడాలని మీద ఆశ ఉంది. చాలా సార్లు అంటాం, మన సోమరువుగా ఉండి ఏమీ సంపాదించకుండా ఏముంది నా దగ్గర ఇవ్వడానికంటే నిజంగా పొరపాటు. సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, సంపాదించాలి, ఖర్చు పెట్టాలి. దేవుడు దాన్ని ఇచ్చుతాడు, ఎంత ఇచ్చాను ఎంత సంపాదించాను అడుగుతున్నాడు ఆయన. సంపాదించాలి, ఖర్చు పెట్టాలి. మెర్సీ సిస్టర్ అంటారు, ఏమీ లేని పరిస్థితుల్లో చర్చికి 8 సెంట్లు కొంత స్థలం కొని డొనేట్ చేయగలిగాం. ఎంత మంచి మాట, ఎంత మంచి సాక్ష్యం, బాగుంది. శాంతిరాజు గారు, మంచి కవి ఉన్నాడు మీలో, ధనవంతుడు గుణవంతుడిగా మారాలట. అట్లాగే గోల్డ్ అమ్మి దేవుడు ఖర్చు చేశారు. జక్కం జాన్సీ గారు మంచి మాట. మాధవి, కోనసీమ, మనకంటూ ఏమి ఉండకూడదు, ఉంటే దాన్ని మన మీద దాని మీద ఆధారపడతాం. బాగుంది. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్ కోఆర్డినేటర్. 2000 నుంచి 2003 వరకు ఒక స్టూడెంట్ని నా రూమ్లో పెట్టుకుని అతని కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టాను. ఆ వ్యక్తి రక్షించబడ్డాడని భావిస్తా ఉన్నాను, లేకపోతే నీ డబ్బులు వృధా అయినట్టే. అది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడైనా ఫోన్ చేసి ఎరా ఎట్లా ఉన్నా ఎక్కడున్నా అని మాట్లాడితే ప్రభువులోకి వచ్చేస్తాడు. అది చెక్ చేసుకోండి. బాగుంది, చాలా చక్కగా మీరు మాట్లాడుతున్నారు. మొత్తాన్ని కంక్లూజన్ రేపు కంక్లూడ్ చేద్దాం, ఇక్కడ దాచేద్దాం. ఒకరి సమయం తీసుకుని ప్రార్థన చేయాల్సిందిగా స్టడీ టీం కోరుతున్నాను, తర్వాత ప్రార్థన సమయాన్ని ఇద్దాం. నాగరాజు, రక్షణ కూడా తీసుకున్నాడు ఆ వ్యక్తి. నిజంగా నేను మాట అంటానండి, మనం డబ్బులు ఖర్చు పెట్టగలిగితే, అవసరతలు తీర్చగలిగితే, వాళ్ళు అవసరతలు తీర్చడమే కాదు వాళ్ళ ఆత్మల రక్షణ కూడా మనం చూడగలుగుతాం. ఈ విషయాన్ని గమనించండి. విక్టర్ పాల్ తీసుకో కదా.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన దేవ, మీ పరిశుద్ధ పాదాలు పొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యుదయకాల సమయంలో నా తండ్రి సంగముగా చేరి నీ పాదాల చెంత మిమ్మల్ని స్తుతించుటకు, నాయనా నీ మాటల్లో ఉన్నటువంటి సత్యాలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ మాటల్లో ఉన్న అంతర్ సత్యాలు మేము అర్థం చేసుకుని మా జీవితాలు కన్వించుకుని దేవాదుకు తండ్రి జీవితాల్లో ఉన్న ప్రభు నడిపించబడడానికి మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినం నా తండ్రి మేము డిస్కస్ చేసిన ప్రతి మాట ప్రభువాదుకు తండ్రి ఏది మేము మర్చిపోకున్నట్లు నాయనా ప్రతిదీ నా తండ్రి ప్రభువా మేము అనుసరిస్తూ ఆచరిస్తూ అనేకులకు సాక్షులుగా జీవించడానికి దేవా మా సాక్ష్యాలను చూసి అనేక మంది నా తండ్రి రక్షణలోనికి నడిపించబడ్డకు మీరు సహాయం దయచేయమని నీ పాదాల చెంత వేడుకుంటున్నాం. నాయన బైబిల్ స్టడీకి నా తండ్రి చేరి వచ్చిన ప్రతి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు తీసుకున్నటువంటి నా తండ్రి తీర్మానాలు వారికి దేవా వారికి మనసులకు మీరు తోచిన ఆ కార్యకలాపాలన్నింటిలో మీ నామ మహిమపరచబడ్డదని నాయన విశ్వసిస్తూ ఈ దినం నా తండ్రి మేము డిస్కస్ చేసిన మాటను బట్టి నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినం కొరకు నా తండ్రి మేము సిద్ధపడడానికి నాయన మీరు మాకు సహాయం దయచేయమని ఇంకా నా తండ్రి ఉన్నటువంటి మాటలన్నింటిలో నా తండ్రి అయా మేమేమి నేర్చుకోవాలో నా తండ్రి మీరు మాకు బోధించండి. అయా పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి నాయన రేపటి దినం కొరకు మేము నా తండ్రి సిద్ధపడి
రావడానికి మీరు కృప చూపించమని వేడుకుంటూ వచ్చిన తండ్రి వైవిశ్యం ఆయన బైబిల్ ఆయన స్టడీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ పాదాల చెంత సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ నామాన్ని ఇచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు సార్.